प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मा व्यामोहतस्तदितरानितृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धो रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महभ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्धो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि आनन्दैकरसप्रसारविलसन्मन्दस्मितास्यम् कृपापारीणं निजवत्तमानसनवां भोजातभानोदयम् कालज्ञानविदग्रणिं शिवकरं काळीसमं सद्गुरुं ब्रह्मज्ञानमयं नमामि हनुमत्काळीप्रसादाह्वयम्। अरुणां करुणातरङ्गिताक्षीं द्रुतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमाधिरावृतामयूखैः अहमित्येव विभावये भवानीम्। ध्यायेत् पद्मासनस्तां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां करकलितलसद्धेम पद्मां वराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानीम्। श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्रीं या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता। नमस्तस्यै 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 नमो नमः। ॐ श्रीगुरुभ्यो नमः। ఓం శ్రీమాత్రే నమః। ప్రియ భగవద్బంధువులారా, సద్గురుదేవుల పరమ పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో శ్రీ గురుదేవులు మనకు అనుగ్రహించిన శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమాల్లో చక్కగా మనం దుర్గాష్టమి పర్వదినానికి చేరుకున్నాం। దుర్గమము అంటే చాలా కష్టమైనది, దుర్గమము అంటే ఇంకొకరు చొరబడడానికి వీలు లేకుండా ఉండేది, దుర్గము అంటే ఇంకా దేహమే అనే అర్థాలు కూడా మనకు మహాత్ములు చెప్పారు। అలాగ దేహం నేననేటువంటి భావన మనకి నశింపచేసేది అమ్మ, ఎందుకంటే చక్కగా మనకి లలితా త్రిరాత్రి ఉపవాస దీక్షలు మనకు ప్రారంభమయ్యేటువంటి పర్వదినం దుర్గాష్టమి, మహానవమి, విజయదశమి। ఈ మూడు రోజులు కూడా చక్కగా మనకి సావిత్రి అమ్మ, సావిత్రి అమ్మవారంటే సత్యవంతుడి భార్య, యముడితో పోరాడిన సావిత్రి కనపడతారు కదా మనకు పురాణాల్లో, ఆ అమ్మ ఈ మూడు రోజులు లలితమ్మ వారిని ఉపాసన చేశారు అని చెప్తారు, లలితా త్రిరాత్రి ఉపవాస దీక్ష। మరి అటువంటి ఆ అమ్మ యొక్క దివ్యానుగ్రహం చేతనే యముడి చేత పోరాడగలిగిన శక్తి ఆవిడ సంపాదించారు। రోజుకి కనీసం ఈ మూడు రోజులైనా మనం అమ్మ ఉపాసనలో తొమ్మిది రోజులు మనం చక్కగా అన్వయించకపోయినా, అన్వయించుకోవడానికి అవకాశం కలగకపోయినా అమ్మని సేవించుకోవడానికి ఈ మూడు రోజుల్లో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఈ మూడు రోజుల్లో మూడు పూటల లలితా సహస్రన పారాయణం అంటే మూడు రోజులు మూడు మార్లు చేస్తే 3000 అవుతాయి, అలా మూడు రోజులు చేస్తే 9000, మనం పారణ పూర్తయ్యే రోజు మళ్ళీ 1000 చేస్తాం, మొత్తం 10000 అవుతాయి। అంటే ఇప్పుడు లోకంలో ఎక్కడైనా మనకు ఒక మాట ఉంటుంది, ఆ ఒక్క సాయం చేసి పెట్టండి అదే 10000 అంటారు, ఎక్కడైనా ఒక మాట వరుసకు మనం ఉపయోగించేటప్పుడు ఈ పదం వాడతాం, ఆ ఒక్క సాయం చేయండి 10000, అంటే ఆ 10000 అనే మాట లలితా సహస్రనామంలో నుంచి అమ్మను ఆరాధన చేసిన సావిత్రీమాత యొక్క దివ్యమైనటువంటి వాక్కు అది, వాణి అలా మనకు 10000 అనే మాట స్థిరపడింది అని మహాత్ములు చెప్తారు। మరి అటువంటి దుర్గాష్టమి మహాపర్వదినం చక్కగా మనం అమ్మ దేవీ భాగవతంలో ఇంకా మనం ప్రథమ స్కందంలోనే మనం ఉన్నాం, 9వ రోజులోకి వచ్చేసామని గుర్తు చేస్తున్నారు బావగారు, 9 రోజులు అవుతోంది మహిషాసురుని ఎప్పుడు సంహరిస్తారు అని, ఇంకా మనకి 4 రోజులు సమయం ఇచ్చారు గురుదేవులు, మనకు 13 రోజుల పాటు దేవీ నవరాత్రి మహోత్సవాన్ని అనుగ్రహించారు సద్గురుదేవులు, అందువల్ల మనకు చక్కగా ఇంకా మనకి మా బ్రహ్మసభ మనకి సత్సంగం కూడా అంతర్భాగం అన్నారు కనుక దేవీ భాగవతం కూడా సత్సంగంలో అంతర్భాగమే అనే అమ్మ మనకు మొదటి రోజే గుర్తు చేశారు. మనమేమనుకుంటున్నామంటే దేవీ భాగవతం ఎప్పటి వరకు ఉందండి, సత్సంగం ఎప్పటి వరకు ఉంది అంటే సభలో సభ కూడా దేవీ భాగవతంతో కూడే ఉంది, ఇది మనం అట్టి ప్రక్కన పెట్టడానికి వీల్లేదు అని అమ్మ మనకు హెచ్చరిక అనుగ్రహించారు కనుక చక్కగా 13 రోజులు మనకు సభ. అలాగే ఇక్కడ కూడా మనకి నిన్నటి రోజున సుఖజనక సంవాదానికి పూర్వం వ్యాస సుఖ సంవాదంలోకి మనం ప్రవేశించాం. ఇంకా ప్రథమ స్కందంలోనే ఉన్నాం. ఇంకా మాట్లాడితే 12 స్కందాల భాగవతం, దేవీ భాగవతం అంటే 12 స్కందాలు. ఆ 12 స్కందాల్లో కూడా ప్రథమ స్కందంలో ఉండేదంతా కూడా చక్కగా విచారణ జరుగుతోంది. పంచమ స్కందంలో మనకి మహిషాసుర వృత్తాంతం పంచమ స్కందంలో వస్తుందన్నమాట దేవీ భాగవతంలో. సరే, మనం ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మనం పంచమ స్కందంలోకి తర్వాత అడుగు పెట్టడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా మనకు వ్యాసశుక సంవాదం, వ్యాసుడికి శుకుడికి జరిగినటువంటి కొద్దిపాటి చర్చ. చదువులన్నీ పూర్తి చేసావు కదా, ఎవరైనా ఏం కోరుకుంటారండి? చదువులు అయిపోయిన తర్వాత తమకంటూ అంటే గృహస్థాశ్రమ ధర్మం ఎంతవరకు, మనం చెప్పారు కదా, మన అబ్బాయి ముకుంద ప్రసాద్ కూడా చెప్పారు బ్రహ్మచర్యము, అలాగే గృహస్థాశ్రమంలో ఉండేటువంటి ధర్మాలు, తరువాత వచ్చేటువంటిది వానప్రస్థాశ్రమం, ఆ తరువాత వచ్చేటువంటిది సన్యాసాశ్రమం. అంటే 4 ఆశ్రమాల వారికి గృహస్థాశ్రమం అనేటువంటిది అది మధ్యలో ఉంటుంది. మనకు చక్కగా బ్రహ్మచారులు కావాలన్నా గృహస్థుని ఆశ్రయిస్తారు, వానప్రస్థులు కావాలన్నా గృహస్థుని ఆశ్రయిస్తారు, సన్యాసాశ్రమంలో ఉండేవారు కూడా వారి వారి అర్చన విధులు, వారి ధర్మాన్ని, వారి విద్యుక్త ధర్మాన్ని నెరవేరుస్తూ వారు గృహస్థాశ్రమం మీద ఆధారపడి ఉంటారు. కాబట్టి ఎప్పటి వరకు మనం గృహస్థాశ్రమంలో ఉండాలి అంటే చెప్పారు, నీకు కొడుకు కలిగితే ఆ కొడుకుకి ఇంకో కొడుకు కలిగేంత వరకు మాత్రమే నువ్వు గృహస్థాశ్రమంలో ఉండాలి అన్నారు. అంటే ఇక తర్వాత పని లేదు మనకి, మనవణ్ణి ఎత్తుకున్నావా నీకు మళ్ళీ, ఇదిగో నీకు గృహస్థాశ్రమ ధర్మం పూర్తయింది, వానప్రస్థాశ్రమంలోకి వెళ్ళిపో, టీవీ రిమోట్ల దగ్గర వ్యవహారం తగ్గించుకో అని మనకు గుర్తు చేస్తూ ఉంటారన్నమాట. గృహస్థాశ్రమ ధర్మంలో వాళ్ళు గుర్తు చేస్తూ ఉంటారు వానప్రస్థాశ్రమంలో. అలాగే ఇక్కడ కూడా చక్కగా గృహస్థాశ్రమంలో ప్రవేశించాలి శుకయోగేంద్రుడు వారు, దాన్ని గుర్తు చేస్తున్నాడు. ఆయన నువ్వు వివాహం చేసుకో, నీకు పిల్లాడు పుడితే మనవణ్ణి ఎత్తుకుంటాను, చక్కగా నేను వాడితో ఆటపాటలతో కాలం గడిపేస్తాను, కాబట్టి నా కోరిక తీర్చు, ఎంతో తపస్చేస్తే అయోనిజుడిగా నువ్వు పుట్టావు. వ్యాసుడు ఇలా తనలో తాను మాట్లాడిస్తూ ఉంటే శుకుడు కల్పించుకొని అడ్డుకట్ట వేశాడు. అందుకే అమ్మ ఎప్పుడూ ఒక మాట మనకి హెచ్చరిక చేస్తూ ఉంటారు, వింటూ ఉంటే ప్రపంచం బోలెడంత వినిపింపజేస్తుంది అని. మనం వినడానికి చెవిస్తే చాలండి, బోలెడంత ప్రపంచం మనకి వినిపింపజేయడానికి సిద్ధంగా ఉంటుంది. కాని మాటలు, మనకు అవసరం లేని మాటలు వింటున్నాం కనుక వారు చెప్తున్నారు. అసలు అక్కడ ఎక్కడ తిప్పలు వచ్చాయి అంటే మనమే అవకాశం ఇస్తున్నాం, మనమే అవకాశం ఇచ్చావేమో, ఖాళీగా దొరికేవేమో, కాని మాటలన్నీ వినిపించడానికి వారు సిద్ధంగా ఉంటారు. ఎప్పుడైతే కానివి వారు వినిపిస్తున్నారో, నాకు పని ఉంది నేను వెళ్ళిపోతున్నాను అన్నారనుకోండి, వాళ్ళు అనుకోవచ్చు కొద్దిగా వీడికి వీళ్ళకి గర్వం అండి, కాసేపు మాట్లాడిన నిలబడరండి అని ప్రపంచం అనుకుంటే అనుకోవచ్చు కాక. కానీ నువ్వు అన్న ఆ ఒక్క మాట నీలోకి ప్రపంచం రాకుండా అడ్డుపడుతుంది. అక్కడ ప్రపంచంలో అనుకుంటే అనుకోవచ్చు కాక వీళ్ళు గర్విష్ఠులండి, ఎవరితో మాట్లాడరండి, తలంచుకొని అలా వెళ్ళిపోతారు అనుకుంటే అనుకోవచ్చు కాక. కానీ మనకు ఒక ప్రయోజనం ఉంది అక్కడ, ఏమిటంటే వినడానికి అలవాటు పడితే బోల్డంత వినిపింపజేస్తుంది ప్రపంచం. దుర్నర వార్తా కథా ప్రపంచములు కర్ణప్రాప్తములు చేసి వాసనములు వ్యర్థతో త్రోచేడివాడు అన్నది భాగవతం. కాబట్టి మనకు అవసరం లేనిది వినకూడదు. శుకయోగేంద్రుడు కూడా అడ్డుకట్ట తానే వేశాడు, ఎందుకంటే ఇది అనంతం. మనకేం చెప్పారండి, సంసారాన్ని మనం రోజు బాబూజీ వారి పూజా కార్యక్రమం మనకి పూర్తి కాగానే మోహాంధకారకు హరే వినిపాతితస్య కాళీ ప్రసాద మమదేహి కరావలంబం అందస్యమే హృదయ వివేక మహాధనస్య చోరైర్ మహాబలిపిరింద్రియనామదేయై. చక్కగా మనకి ఎంత చక్కనైనటువంటి శ్లోకాన్ని గురుదేవులు మనకు అందించారంటే, ఇది ఆదిశంకర విరచితమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రంలో. అంటే అక్కడ నరసింహస్వామి వేరుగా లేరు, మన గురుదేవులు వేరుగా లేరు. ఎలాగైతే ప్రహ్లాదుని రక్షించడానికి ఒక అవతారమే తీసుకొచ్చారో నరసింహస్వామి వారు, భక్త రక్షణావతారం అని. మీకు భక్త రక్షణావతారంలో విశేషమైన అవతారం నరసింహావతారం. అలాగే ఇక్కడ మనకి గురుదేవులు కూడా మన కోసం అవతారాన్ని ధరించి వచ్చారు. మనందరి ఆర్తి వారు తీర్చడం కోసం, మనందరిలో ఉండేటువంటి అజ్ఞాన తిమిరాన్ని మన పారద్రోలడం కోసం గురుదేవులు ఒక అవతారాన్ని ధరించి వచ్చారు. అంధస్యమే హృదయ వివేక మహాధనస్య చోరైర్ మహాబలవిరింద్రియ నామధేయై. చోరులు మహాబలిష్టమైన ఇంద్రియాలటండి. చోరైర్ మహాబలవిరింద్రియ నామధేయై మోహాంధకార కుహరే వినిపాతితస్య. ఇప్పుడు ఎక్కడ పడున్నాం మనం అంటే మోహమనే అంధకారంలో, అది కూపమటండి, బావి. మోహాంధకార కుహరే వినిపాతితస్య, పడిపోయాం. ఆ పడినటువంటి మనల్ని ఉద్ధరించాలి గురుదేవులు. మనం పడినటువంటి కూపం ఏమిటి అంటే మోహమనే కూపంలో పడిపోయామటండి. మోహము తొలగితే మోక్షం వచ్చినట్లే అన్నారు రామకృష్ణానందగిరి స్వామి వారు. మోక్షం నాకు తేలిక చెప్పండి అన్నారండి. మోహక్షయమే మోక్షం అన్నాడు ఆయన. మో అంటే మోహము, క్ష అంటే క్షయము, మోక్షం అంటే ఏం లేదు అబ్బాయి, మోహక్షయమే మోక్షం అని చెప్పారు, తేలిగ్గా చెప్పేశారు. అందుకని మోహాంధకార కుహరే వినిపాతితస్య, మనం దానిలో పడిపోయాం, బావిలో పడిపోయాం. కాళీప్రసాద మమ దేహికరావలంబం, స్వామి నీ అద్భుతమైనటువంటి ఆపన్న హస్తాన్ని అందించి ఈ బావిలో పడినటువంటి నన్ను ఉద్ధరించండి అని మనం గురుదేవులు వేడుకుంటున్నాం. చాలా గొప్పదైనటువంటి స్తోత్రం అండి అది. పూజ అంతా అయిపోయిన తర్వాత మనం చక్కగా గురుదేవుణ్ణి మనకి మనమే చెప్పుకుంటున్నాం. ఎవరైనా మీరు అంధకారంలో పడ్డారంటే ఊరుకుంటారండి ప్రపంచంలో. మీకేం తెలియదనే పదం ఎవరికి ఇష్టం ఉండదండి. చిన్నపిల్లాన్ని పిలిచి ఏం తెలియదన్నా వాళ్ళు ఒక రోషం వచ్చేస్తుంది, నాకేం తెలియదు, నాకేం తెలియదు, ఏం తెలియదు చెప్పు అంటాడు వాడు కూడా. అంటే అక్కడ అర్థమేమిటి, తెలియదు అనే పదం ఎవరికి ఇష్టం ఉండదు, తెలుసుకోవాలి ప్రతి వారు కూడా. అయితే ఆ తెలుసుకోవడంలో దేన్ని తెలుసుకుంటున్నాం అనేటువంటి దాని మీద మన విజ్ఞత ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ప్రాపంచికమైనటువంటి చదువులేవి మనల్ని ఇక్కడ వరకే ఉపయోగపడతాయి. నేను ఈ జన్మలో డాక్టర్ చదివానండి, వచ్చే జన్మలో కత్తి పట్టుకొని ఆపరేషన్ థియేటర్లో పోతానంటే ఏ శాస్త్రం ఒప్పుకోదు. నువ్వు మళ్ళీ లా చదవ, నువ్వు మళ్ళీ డాక్టర్ చదవాల్సిందే, అక్షరాలు దిద్దాల్సిందే, గుణింతాలు పూర్తి కావాల్సిందే, అప్పుడు మళ్ళీ తిరిగి నువ్వు డాక్టర్ అయ్యావని ఇంకొక ఆయన సర్టిఫై చేయాల్సిందే, అప్పుడు నువ్వు ఆ గదిలోకి వెళ్ళి శస్త్రచికిత్స చేయడానికి అర్హుడు అవుతావు, వైద్యం చేయడానికి అర్హుడు అవుతావు. నేను గత జన్మలో డాక్టర్ అంటే అది చెల్లదు అక్కడ. కానీ ఇక్కడ మనకి భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు, అబ్బాయి నా చదువు నీకు జన్మజన్మలు వస్తుంది, వెంట వస్తుంది. ఇప్పుడు నువ్వు నా దగ్గర చదివిన చదువు ఇది వృధా కాదు, మరలా వచ్చే జన్మలో ఇక్కడి నుంచే ప్రారంభం చేస్తాను. శుచీనాం శ్రీమతాంగేహే యోగ భ్రష్టోపి జాయతే. అర్జునుడితో స్వామి మనకు అభయాన్నిచ్చారు, నీకేం పర్వాలేదు, ఒకవేళ నువ్వు చదువు అక్కడ ఆపేస్తే మళ్ళీ అక్కడి నుంచే నిన్ను ప్రారంభం చేయించే పూచి నాది అన్నాడు పరమాత్మ. అందుకని ఇది అమృత విద్య. ఆధ్యాత్మ విద్య అంటే బ్రహ్మ విద్య అంటే ఇది అమృత విద్య. మృతం లేదు దీనికి. మళ్ళా మనం వచ్చే జన్మలోనైనా ఒకవేళ మన సాధన అక్కడితో పూర్తయినా అక్కడి నుంచి ప్రారంభం చేయడానికి భగవంతుడు అభయముద్రనిచ్చాడు గనక. ఇక్కడ శుకుడు వెంటనే కల్పించుకొని అడ్డుకట్ట వేశాడు. తనలో తాను మాట్లాడేస్తున్నాడు ఆయన, నాన్నగారు మీరేమంటున్నారో నాకు తెలియడం లేదే, మీరు ధర్మజ్ఞులు, తత్వం తెలిసిన వారు, నేను మీకు శిష్యుణ్ణి, ఆజ్ఞాపించండి. ఇక్కడ పుత్రుడు వేరు, శిష్యుడు వేరే. శిష్యుడు అనుకోండి అక్కడ ఉన్నది ఉన్నట్లుగా అక్కడ చెప్పి చేయిస్తాడు. పుత్రుడు అంటే ఇక్కడ మళ్ళీ మమకారం అడ్డొస్తుంది. మమకారం అడ్డొస్తే ఏం చేస్తాడు, అక్కడ బోధ చేయలేడు. ఇతరులకు చేసినంత తేలికగా తన పుత్రుడికి బోధ చేయాలంటే అక్కడ మనస్సు వస్తుంది. అక్కడ మహాత్ములు చాలామంది తెలియజేశారు. ఎన్నో ఆపరేషన్లు నిరాటంకంగా చేయగలిగినటువంటి డాక్టర్ గారికి, పెద్ద పేరున్న వ్యక్తికి, తన కుమారుడికే ఆపరేషన్ చేయాల్సి వస్తే అక్కడ కత్తి వణుకుతుంది, అక్కడ మెదడు పనిచేయదు. వెంటనే ఒక స్పెషలిస్ట్ని పిలిపిస్తాడు, అయ్యా మీరు వెళ్ళి మా అబ్బాయికి ఆపరేషన్ చేయండి. అదేంటండి మీరు ఇలాంటివి ఎన్నో చేశారు కదా అంటే, అక్కడ అతను అంటాడు, అక్కడ నాకు మమత్వం లేదండి, ఇప్పుడు నాకు పుత్రుని చూసేటప్పటికి మమత్వం వచ్చింది, దాంతో నేను ఆ పని చేయలేకపోతున్నాను. ఎంతోమందిని వీరాది వీరుడుగా ఉండి జయించినటువంటి అర్జునుడికి ఎందుకని అస్త్రాలు పడవేయవలసి వచ్చింది భగవద్గీత ప్రారంభంలో? అంటే అక్కడున్నది వేరు, ఇక్కడున్నది నా వాళ్ళు అనే భావనే ఆయన అస్త్రాలు పడేశాడు. అలాగే ఇక్కడ కూడా మీరు పుత్రధర్మంతో మాట్లాడుతున్నారు అన్నారండి. ఎవరు? శుకయోగేంద్రుల వారు. నాన్నగారు మీరు నాలో పుత్రుని చూస్తున్నారు. ఎప్పుడు పుత్రుని చూస్తున్నారో అప్పుడు మీరు తత్వం బోధించాల్సింది పోయి మీరేం చేస్తున్నారు, మళ్ళీ ఇదిగో గృహస్థాశ్రమ ధర్మాన్ని నాకు చెప్తున్నారు. కానీ నేను మీలో తండ్రిని కాదండి, గురువుని చూస్తున్నాను. గురువేం చేయాలి? ఏది శిష్యుడికి యోగ్యమో అది బోధించాలి. ఒకవేళ అది మనస్సు నిలబడకపోయినా అది మాటిమాటికి దాన్ని ప్రబోధం చేస్తూ ఉండాలి. ఎందుకంటే గురుదేవులు మనకి చెప్పిన బోధని మరలా అనుగ్రహిస్తున్నారు అంటే అది మరలా మనం గుర్తుపెట్టుకోవాలని వారి అభిలాష. మనం ఏది మర్చిపోతున్నామో ఇది మర్చిపోకూడదు సుమా అని హెచ్చరిక చేసి గురుదేవులు చెప్తారు. శృణుమే పరమం వచః. కృష్ణుడే చెప్పాడండి, శృణుమే పరమం వచః. అర్జున, నువ్వు నేనేదో బయట ప్రపంచంలో మాట్లాడిన మాటలాగా తీసుకుంటావేమో, చాలా నష్టపోతావు సుమా, హెచ్చరిక చేశాడండి కృష్ణయ్య. అర్జునుడితో ఎన్నో మాటలు మాట్లాడాడు, ఆయన జీవితంలో ఎన్నో మాటలు మాట్లాడాడు కృష్ణయ్య, కానీ వాటికంటే కూడా ఇది పరమవచనము అని చెప్పాడండి. శృణుమే పరమం వచః, ఇది మరలా మరలా లభించే బోధ కాదన్నాడు కృష్ణుడు కూడా. ఒకవేళ నీకు ఆసక్తి ఉండి నువ్వు వినాలని తర్వాత వచ్చి కూర్చున్నా చెప్పడానికి నాకు అంత తీరిక లేకపోవచ్చు, అంత గొప్పగా ఈ బోధ రాకపోవచ్చు, కాబట్టి ఇప్పుడే ఈ క్షణమే విను అని చాలా జాగ్రత్తగా చెప్పాడు. మళ్ళీ ఉత్తర గీత ఉంటుందండి, వ్యాసాశ్రమం వాళ్ళు ఉత్తర గీత కూడా వ్రాశారు, వేశారు ప్రింట్. ఆ ఉత్తర గీత ఏమిటి, అర్జునుడు మళ్ళీ వెళ్ళి కృష్ణుడిని అడుగుతాడండి, బాబా ఆ రోజు నాకు నువ్వు భగవద్గీత అంతా చెప్పినా నాకెందుకో దాన్ని నేను సరిగా పట్టుకోలేకపోయానేమో, మరలా నాకు గీత చెప్పు అని పెడతాడండి. పెడితే అప్పుడు కృష్ణయ్య అంటాడు, అంత సవిస్తరంగా చెప్పలేను కానీ కొంత చెప్తానన్నాడు ఆయన. మరలా నీకు ఆ పూర్వపు గీత 700 శ్లోకాలు చెప్పను, ఎందుకంటే ఆ స్థితి వేరు, ఇప్పుడున్న స్థితి వేరు, అప్పుడు నువ్వు ఒడిసి పట్టుకోవాలి. ఏమండి, మంచి ఎండాకాలంలో నాకు తీరికుంది కదా అని కుళాయి నీళ్లు దగ్గర ఆ ట్యాప్ రాకుండానే మనం బిందు పెట్టేస్తే నీళ్ళు వస్తాయా, ఏ ఎలా ఉండాలి, అది వచ్చినప్పుడే మనం పట్టుకునే ప్రయత్నం చేయాలి, అంతేగాని మనకు కుదిరినప్పుడు అది రావచ్చు రాకపోవచ్చు. అందువల్ల మీరు పుత్ర ధర్మంతో మాట్లాడుతున్నారు నాన్న, శిష్య ధర్మాన్ని ఆజ్ఞాపన చేయండి అంటున్నారు శుకయోగీంద్రుల వారు. పుత్ర ధర్మంలో మమకారం ఉంది, కానీ శిష్య ధర్మంలో కాస్త కఠినమైనా సరే ఇది నువ్వు చేసి తీరాలి అనేటువంటి ఒక ఆలోచన వస్తుంది గురుదేవులకి. ఆయన అంటున్నాడు, మీరు పుత్రుడిగా చూస్తున్నారా శిష్యుడిగా చూస్తున్నారా, నేను మాత్రం మిమ్మల్ని మీలో తండ్రిని చూడడం లేదు గురువుని చూస్తున్నాను అన్నారండి శుకయోగీంద్రుల వారు. నాయన నీకోసమే కదా 100 తపస్సు శ్రమపడ్డాను, శివుడి యొక్క అనుగ్రహం వల్ల నువ్వు జన్మించావు, ఏ మహారాజును అడిగి నీకు పుష్కలంగా ధనం తెస్తాను. చూశారా, అసలు ఏది అవసరం లేని వాడికి అవసరం తెచ్చిపెట్టిందేది, కోరిక. నా పుత్రుడు నాకంటే ఉన్నతుడిగా ఉండాలి, నేను పడే కష్టం నా కొడుకు పడకూడదు. ప్రతి తండ్రి తమ జీవితంలో ఆలోచించేది ఇదే, ప్రతి తండ్రి ఆలోచించేది ఇదే. ఏమనుకుంటాడు, నేను పడ్డ కష్టం మా అబ్బాయి పడకూడదు. మరి ఆయన కన్న తండ్రి కూడా ఇదే అనుకొని ఉంటాడు కదా, ఆయన కన్న తండ్రి ఉంటాడు కదా ఒక ఆయన, ఆయన ఏమనుకొని ఉంటాడు, నేను పడ్డ కష్టం నా బిడ్డ పడకూడదు, ఇది ఆయన ఆలోచించి ఉంటాడు కదా. అంటే ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏమిటంటే, ఎవరు ఏది చెప్పినా నిజమైన ఆనందం ప్రపంచంలో లేదని చెప్తున్నారు. ప్రతి వాళ్ళు ఏమంటున్నారంటే, నేను పడ్డ కష్టం నా బిడ్డ పడకూడదు. ఇక్కడ ఏమంటున్నాడు వ్యాసుడు, ఒకవేళ నీకు నువ్వే సంపాదించావు నాన్న అని అడుగుతావేమో, నీ సుఖం కోసం నేను యాచిస్తాను అంటున్నాడే. చూశారా ఎంత దైన్యస్థితిలోకి తీసుకెడుతోందో, మమకారం అనేది మోహం అనేటువంటిది అది లాగేస్తోంది. అక్కడ వెంటనే ఆయన అన్నాడు, నేను వేరే వాళ్ళని అడుగుతానయ్యా, పైగా ధనాన్ని సమకూరుస్తాను, నువ్వు యవనంలో ఉన్నావు సుఖాలు అనుభవించు అని అంటున్నాడు. తండ్రి, అసలు ఈ మానవ లోకంలో ఆరోగ్యకరమైన సుఖం అంటూ ఏదైనా ఉందా, ఆయన వేసిన ప్రశ్న. దీనికి భగవద్గీతలో స్వామి చెప్పాడు, అనిత్యం అసుఖం లోకే, 2 చెప్పాడు. దీనికి ఇంకో పదం కూడా చెప్పాడు, దుఃఖాలయం అశాశ్వతం. ప్రపంచ లక్షణాల్లో భగవంతుడు పెట్టిన పేర్లు ఇవి. ఏం చెప్పాడు, ఇది అనిత్యము అన్నాడు, ఇది ఉండనిది. 2 అసుఖం, దీనిలో సుఖం లేదని చెప్పాడు. ఇంకోటి ఏం చెప్పాడు, ఇది దుఃఖాలయం, దుఃఖము సమూహం. 2 అశాశ్వతం, శాశ్వతమైనది కాదు. ఇవన్నీ స్వామే చెప్పారు, కానీ మనమేం చేస్తున్నామంటే, వస్తువు లేని చోట దాన్ని వెతుకుతున్నాం. మనం వెతుకుతున్న చోట వస్తువు లేదు, వస్తువు ఉన్న చోట వెతకడం లేదు. లభ్యం కావడం లేదంటే కారణం ఏమిటి, ఎక్కడ ఏ వస్తువు లభ్యమవుతుందో అక్కడికి వెళ్ళి మనం అడగాలి. మంచి వజ్రాల వ్యాపారాలు జరిగే చోటుకి వెళ్ళి కేజీ దొండకాయలు ఇమ్మంటే ఇస్తారా, ఇవ్వరు కదా. ఒక కూరగాయల షాపుకి వెళ్ళి నీకు బంగారు పొంగరం చేయించండి అంటే వస్తుందా. మరి ప్రపంచంలో బంగారం లేదా దొండకాయలు లేవా, 2 ఉన్నాయి, కానీ అడిగింది ఎందుకు లభ్యం కావడం లేదంటే, నువ్వు వెళ్ళిన చోట అది లేదు, అది ఉన్న చోటుకు నువ్వు వెళ్ళడం లేదు. అంతే కదా, బంగారం షాపుకి పెడితే బంగారం ఇస్తారు, దొండకాయల దగ్గరికి పెడితే కూరగాయల దగ్గరికి పెడితే దొండకాయలు ఇస్తారు. అంతేగాని మనం అది లేని చోట మనం అడుగుతున్నాం అంటే, మనం కూడా ఏం చేస్తున్నామంటే, ఆనందం లేని చోట ఆనందాన్ని వెతుకుతున్నాం. లేని దాని చోట ఎంత వెతికినా అది లభ్యం కాదు, ఉన్నదాని చోట నువ్వు వెతకాలి. రామకృష్ణ పరమహంస గారు చెప్పినట్టుగా, సూది ఇంట్లో పోగొట్టుకున్న ఆవిడ వీధిలో లైట్ దగ్గరికి వెళ్ళి వెతకడం మొదలెడితే, వెతికి వెతికి వచ్చింది, ఆవిడ మాట నమ్మి వెతుకుతున్న జనానికి నడుము నొప్పి వచ్చింది, ఎందుకు వెతుకుతున్నావని అడిగితే ఆవిడ చెప్పింది, నా సూది పడిపోయింది అని. సూది ఎక్కడ పడిపోయింది? మా ఇంట్లో. మరి ఇక్కడ ఎందుకు వెతుకుతున్నావు? మా ఇంట్లో చీకటి ఉంది, ఇక్కడ వెలుతురు ఉంది. వెలుతురున్న చోట సూది లేదు, సూది ఉన్న చోట వెలుతురు లేదు. కాబట్టి ఎక్కడ ఏది లభ్యమైతే దాని దగ్గర మనం వెతకాలి. మనం వెతకడంలో లోపం అక్కడ. అలాగే సుఖయోగీంద్రుడు చెప్తున్నాడు, నాన్న అసలు ఈ ప్రపంచంలో ఆరోగ్యకరమైన సుఖం అంటూ ఏదైనా ఉన్నదా? లేదు కదా. ప్రతి సుఖంలోనూ కూడా దుఃఖ స్పర్శ తప్పదు కదా. ప్రతి దానిలో కూడా దుఃఖం వెంటాడుతూనే ఉంది. సుఖానికి మధ్య సన్నగీత దుఃఖం, దుఃఖానికి మధ్య ఉండే సన్నగీత సుఖం. ఇంతే. ఒకసారి ఆలోచిస్తే మళ్ళీ ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటుంది. లేకుండా ఏదైనా ఉందా? నీ వంటి ప్రాజ్ఞులు ఉన్నారు కదా నాన్న, తెలిసి కూడా ఇలా గోతిలో పడతారే అంటే రామకృష్ణానంద స్వామి వారు చెప్పేవారు, ఆత్మవత్ సర్వభూతాన్ని అందరి సొమ్ము నాకే రాని అంటాడట. ఆత్మవత్ సర్వభూతాన్ని వేదాంతం స్టేజీ దిగ్గానే ఉంటాడు, అందరి సొమ్ము నాకే రాని అంటాడట. ఇది వేదాంతం ఎలా కుదురుతుంది అని చెప్తారు మహాత్ములు. అంటే నేను చెప్పారు కదా, ఆచరణ లేని వాచా వేదాంతము అంతటా నిండేను మేలుకో. అందుకనే మహాత్ములు ఏమన్నారండి వాళ్ళు అంటే, వాళ్ళు నిజంగా ఆచరణ అనుష్ఠానం నిత్యానుష్ఠానం ఆచరణ. అందుకే సకల చరాచర సుఖాభిలాషి అని మలయాళ స్వామి వారికి పేరు వచ్చింది. ఆయన అనుష్ఠానం, ఆయన అంత గట్టిగా చేసేవారు అనుష్ఠానం. గోగర్భంలో 12 ఏండ్లు పిండం తిని ఉన్నాడండి, దేహాన్ని నిలుపుకున్నాడు మహానుభావుడు. మనకు పప్పులో ఉప్పు ఎక్కువైనా ఓర్చుకోలేం, పచ్చళ్ళలో కారం లేకపోయినా ఓర్చుకోలేం, పక్క వాళ్ళకు ఒక బొట్టు నెయ్యి ఎక్కువ వేస్తే ఓర్చుకోలేం. పదార్థాల్లో చాలా రకాల మనస్తత్వాలు వచ్చేస్తున్నాయి. ఆవిడ గోగర్భంలో మరి మహానుభావుడు పిండాలు తిని ఉన్నాడు 12 ఏండ్లు. ఒకేడు కాదండి, 12 ఏండ్లు తపచ్చేశాడు. ఆఖరికి పులి వచ్చేస్తే ఆయన ఒకటే అన్నాడు, పులిలో కూడా వెంకటేశ్వర స్వామిని చూశాడు ఆయన. స్వామి వచ్చిన పని అయిపోయింది అనుకుంటే తీసుకుపో, దీంతో ఇంకేదైనా పనుందనుకుంటే వదిలే, ఏదైనా పనుందనుకో వదిలే, అది నీ ఇష్టం నీ సంకల్పం, ఒకవేళ అయిపోయిందనుకో తీసుకెళ్ళిపో. అంటే మహాత్ములు ప్రాజ్ఞులైనటువంటి వాళ్ళు ఇలా చూశారు దేహాన్ని. దేహం ధరించిన వాళ్ళు ఎలా ఉండాలో అలాగా వాళ్ళు మనకు ఎలా దీన్ని చూసుకోవాలో నేర్పారు మహాత్ములు కూడా. అలాగే నీ వంటి ప్రాజ్ఞులు దీన్ని నిజంగా సుఖం అంటారా నాన్న? చూడు అన్నారు కదా, పోని నువ్వన్నట్టు వివాహం చేసుకుంటాని అనుకో. మరి అనుకున్న తర్వాత వివాహంతో ఆగిపోతుందా? అన్నీ మొదలవుతాయి. ఆవిడికి వశవర్తి కావలసిందే కదా, మరి ఆవిడికి కొన్ని కోరికలు వస్తాయి. కోరికలు వచ్చిన తర్వాత అవి తీర్చకపోతే అప్పుడు ఆవిడేమంటుంది, నీలా కోరికలు తీర్చలేని వాడికి నన్ను వివాహం ఎందుకు చేసుకున్నావు అని అడుగుతుంది ఆవిడ. మరి ధర్మం ప్రకారం చూసిన ఆవిడ కోరికలు నేను నెరవేర్చాలి కదా, మరి నెరవేర్చాలంటే నేను ఏదో ఒకటి ఆశ్రయించాలి కదా, ఆశ్రయించాలంటే నన్ను నేను దాసత్వంగా నేను ప్రకటించుకోవాలి కదా, ఎక్కడో దాసునైతేనే కదా నాకు కావలసినవి నాకు లభిస్తాయి, ఇక స్వతంత్రత ఎక్కడుంది మానవుడికి అంటే. ఎప్పుడైతే వాడిలో ధ్యాస మొదలవుతుందో, ధ్యాయతో విషయాన్పుం సహ సంగస్తేషు ఉపజాయతే అని భగవద్గీతలో చెప్పినట్టుగా ఒక ధ్యాస, ఆ ధ్యాస ఏం చేస్తుంది? విషయంగా మారుతుంది. విషయం ఏం చేస్తుంది? సంఘంగా మారుతుంది. సంఘం ఏం చేస్తుంది? కామంగా మారుతుంది. కామం ఏం చేస్తుంది? తీరకపోతే క్రోధంగా మారుతుంది. అన్నింటికీ కారణమేమిటి? ధ్యాస. అదే ధ్యాస భగవంతుని మీద మలిపితే, మాత్రులు చెప్పారు, మురుక్కాలవలో నీరు పోవడానికి ప్రయత్నం చేయక్కర్లేదు. మురుక్కాలవలో నీరు పంట కాలువకు మార్చాలంటే ప్రయత్నం అవసరం. అక్కడ గట్టులు అవసరం, కాలువ అవసరం, పారిపోయే నీటికి మళ్లింపు అవసరం. ఆ మళ్లిన తరువాత నీటిని చక్కగా మనం ఏ పంట పండించుకుంటామో ఆ పంట వైపుకు మళ్లించడం చాలా అవసరం. నాన్న ఒకసారి చెప్తున్నాను, ఎవరైతే ఈ స్త్రీ సుఖాన్ని కోరతారో, అంటే స్త్రీ అంటే అక్కడ గురుదేవులు చెప్పేవారు కదా, సకార తకార రకారాలు మూడు కూడిన పదమే స్త్రీ అంటే. అంటే అక్కడ మరి స్త్రీ అన్నారని ఇక్కడ మళ్ళీ మనం లింగభేదంలోకి వచ్చి ఆడవాళ్ళని ఇలా అన్నారా అని అనుకోనక్కర్లేదు. సత్వగుణం, రజోగుణం, తమో గుణం, ఈ మూడు గుణాలు ఎవరైతే వీటిని జయిస్తారో వాడికి ఎక్కడున్నా సుఖమే, జయించలేని వాడికి ఎక్కడున్నా కష్టమే. సంసారం ఎక్కడో లేదండి, మనసులో నుండి పుట్టేదే సంసారం. మన మనస్సు అంగీకరిస్తేనే సంసారం. మనస్సుకు చేరలేదనుకోండి అది సంసారం ఎక్కడుంటుంది? మనస్సుకు చేరితేనే. చూడండి మరి మనకి ఒక అప్పు ఉందంటే, ఒక 10 లక్షలు అప్పు ఉంది, నిద్రపట్టలేదు, గుర్తొస్తుంది రేపు ప్రొద్దునాడికి కట్టాలి, ఒకళ్ళు వస్తామన్నారు 10 లక్షలు ఇవ్వాలి మనం వారికి, వారు బయట పెట్టి మన పరువు తీస్తావన్నారు, రేపటి రోజున డబ్బు కట్టకపోతే నేను బయటికి లాగేస్తావన్నారు అనుకోండి, అది గుర్తున్నంత వరకు నీకు నిద్ర పడుతుందా? మంచం మీద పడుకున్న నిద్ర పట్టదు. కానీ ఎప్పుడో ఒక మరుగు వస్తుంది, కన్ను అంటుకుంటుంది, ఆ కన్ను అంటుకున్న తర్వాత కునుకు పడుతుంది, మళ్ళీ మెనక వచ్చిన తర్వాత ఆ 10 లక్షలు అప్పు గుర్తొస్తుంది. ఇప్పుడు మధ్యలో ఏమైంది? ఒక గంట సమయం నిద్రపోయానంటావు, తెల్లవారు లేచిన తర్వాత ఒక గంట నిద్ర పట్టింది, ఆ అప్పు తీసుకున్న ఆయన వస్తానన్నాడు, ఇచ్చిన ఆయన ఆయనకు తీర్చాలి కదా, ఒక గంటే నిద్రపోయానంటాడు. అసలు ఆ మనస్సే కనుక అప్పును పట్టుకుంటే ఆ గంట కూడా నిద్ర పట్టడానికి వీల్లేదు. మనస్సు ఆ విషయాన్ని పట్టుకుంది అనుకోండి, ఆ గంట నిద్ర కూడా ఎక్కడుంటుంది? కానీ నిద్ర పట్టడానికి కారణం ఏంటి? అక్కడ ఆ మనస్సు అనేటువంటిది అక్కడ పనిచేయలేదు, ఆ విషయం మీదకు వెళ్ళలేదు. అప్పు లేదా ఉంది, కానీ అప్పు అనేది మనస్సుకు చేరలేదు. ఆ మనస్సుకు ఎప్పుడైతే చేరిందో అప్పుడు మెలకు వచ్చి అతడు వస్తాడు కదా, అతడు వస్తాడు కదా అని బాధ తెచ్చి పెడుతుంది. అందుకనే సర్వ సంసారంబు మానసంబున పుట్టు అన్నది సీతారామాంజనేయ సంవాదంలో చెప్పారు, అమ్మ చెప్పారు. సంసారం ఎక్కడ పుడుతుందంటే మనస్సులో పుట్టేదే సంసారం, మనస్సుకు పట్టేదే సంసారం అని అమ్మ చెప్పిందన్నమాట. అలాగే ఇక్కడ కూడా ఆయన చెప్తున్నాడు, నాన్నగారు ఇప్పుడు నేను వివాహం చేసుకున్నాను అనుకో, దాంతో ఒక్కదాంతో ఆగదు కదా, మళ్ళీ వెనకాతల ఒక సాంసారిక జీవనంలో పుత్రులు వస్తారు కదా, వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలు వస్తాయి కదా, సంపాదించకపోతే ఎలాగా? నాకు ఈ యోనిపరమైనటువంటి అంటే విషయజనితమైన సుఖాల అభిలాష నాకు లేదు. ఎందుకుంటాయి నాన్న? అంతేకాదు, నాకు మరో జన్మంటూ ఉంటే అప్పుడు కూడా అయోనిజుడిగానే పుట్టాలనుకుంటున్నాను. ఒకవేళ నాకు జన్మంటూ ఉన్నా ఇలాగే పుట్టాలనుకుంటాను అప్పుడు కూడా, ఎందుకంటే అద్భుతమైనటువంటి ఆత్మానందాన్ని విడిచిపెట్టి ఈ మలమూత్ర సుఖాలు నాకెందుకు నాన్న? అద్భుతమైన ఆనందం అందులోనే ఉంది నాకు. ఇదిగో ఈ అందుకనే రామకృష్ణానందగిరి స్వామి వారు చెప్పేవారే, మనకి పాయు ఉపస్థలు ఉన్నాయి కదండి, మనకి కర్మేంద్రియాల్లో మలమిసర్జించేది మూత్రమిసర్జించేది, మూత్రము మలం, మూత్రాన్ని ఎలా చూస్తున్నామండి మనం? మన విడిచినటువంటి మూత్రాన్ని అది మలంగా చూస్తున్నాం కదా. అలాగే అక్కడి నుంచి వచ్చేది దేహం కూడా అని చెప్పారు ఆయన, అందులో నుంచే కదా దేహం కూడా వస్తోంది. మరి మలాన్ని విడుస్తుంది కదా, మూత్రం విడుస్తుంది కదా, ఆ మూత్రాన్ని మనం ఎలా చూస్తున్నామో అందులో నుంచి వచ్చిన దేహాన్ని ఎందుకు ఇంత గొప్పగా చూస్తున్నాం? అంటే అది కూడా మలమనే సత్యం మనకు తెలియడం లేదు, అది కూడా మలమే విసర్జిస్తోంది, మనం గుర్తించడం లేదని మహాత్ములు తెలియజేశారు. అంటే ఇది అవసరమే, దీనికి శరీర మాధ్యం కలు ధర్మ సాధనం, ధర్మ సాధన చేయడానికి దీనికి దేహంలో మనకి చక్కగా ఇది ఉపయోగపడుతుంది. కానీ భ్రాంతి పనికిరాదు, భ్రాంతులు ఉడికిన బ్రహ్మము పట్టవయలు అని చెప్పారు మహాత్ములు. భ్రాంతులు ఉడికితే ఉన్నది బ్రహ్మమే, బ్రహ్మమును కొత్తగా తెచ్చుకునేది కాదు, ఉన్నదే బ్రహ్మము. కాబట్టి వ్యాస మహర్షి అంటున్నాడు, అయ్యా మరి వేదాధ్యయనం చేశావు చక్కగా, మరి ఇటువంటి మాటలా నువ్వు మాట్లాడేది, వేదం ఏం చెప్పింది మర్చిపోయావా అని ఆయన వేదంలో ఉండేటువంటి ధర్మాన్ని చెప్పడం మొదలుపెట్టాడు. దానికి శుకయోగీంద్ర వారు చెప్పారు, నాన్న వేదాలు అధ్యయనం చేశాను, అవి కర్మ మార్గాన్ని ఉపదేశం చేస్తున్నాయి అన్నాడండి. అవసరమే కర్మ కూడా, కర్మాణి చిత్తశుద్ధ్యర్థం ఐకాగ్రార్థం ఉపాసనం తత్వార్థం బ్రహ్మ జిజ్ఞాస ఇది వేదాంత డిండిమహా. ఆదిశంకరాచార్యులు వారు వేదాంత డిండిమము అనే గ్రంథంలో చెప్పారు, కర్మాణి చిత్తశుద్ధ్యర్థం, కర్మ అవసరమేనా ఆయన, కర్మ లేకుండా నువ్వు దాటలేవు. సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. స్వామి చెప్పాడు సర్వము కర్మ లేకుండా ఏది జరగడం లేదు, లేవడం కర్మే, చూడడం కర్మే, తిరగడం కర్మే, తినడం కర్మే, అనడం కర్మే, ఇవన్నీ కర్మే. సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఇది ఎక్కడ ముగియాలి అంటే ఆకాశ పతితం తోయం యదాగచ్చతి సాగరం సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి. ఎలాగైతే ప్రతి నీటి బిందువు అది చేరేది తన జన్మస్థానమైనటువంటి సాగరానికి ఎలా చేరుతుందో, కర్మలు కూడా జ్ఞానంలో లయించిపోవాలి, తెలిసి కర్మ చెయ్యాలి. తెలియకుండా కర్మ చేస్తే, ఒక గురువు గారు ఉన్నారు బాగా, ఆయన శిష్యులకి భోజనం పెట్టడానికి ఈ చుట్టూ ఉండేటువంటి కొంతమంది భక్తులు ఏం చేసేవారంటే ధాన్యం పంపించేవారు ఆయన ఆశ్రమానికి. గురువుగారు మా చేలో బాగా ఒడ్లు పండాయండి, ఇగో ఈ బస్తా ఈ సంవత్సరం వీరికి వినియోగించండి అని అక్కడ వచ్చే భక్తులకి భుక్తి కోసమని ధాన్యం పంపిస్తుండేవారు. ధాన్యం ఎక్కువైతే ఎలుకలు వచ్చాయి, ఎలుకలు రాగానే ఈయనకు ఆటంకం అవుతుంది కదా, ఒక పిల్లిని పెంచాడు ఆయన. ఆ పిల్లి ఏం చేస్తుంది, ఎలుకలు తింటుంది, బాగా చనువిచ్చాడేమో, ఈయన ధ్యానం చేసుకునేటప్పుడు వాళ్ళు వచ్చి కూర్చుంటుంది పిల్లి, చేశాడు, ధ్యానానికి ఆటంకం కదా అని పిల్లికి తాడు కట్టి దాన్ని ఒక ఏది ఇంకొక గంప తెచ్చి దానిపైన బోల్డించి దానిపైన బరువు పెట్టాడు. అప్పుడు ధ్యానం చేసుకోవడం మొదలెట్టారు. శిష్యులందరికీ ఏమర్థమైందంటే, ధ్యానం చేసుకోబోయే ముందర పిల్లిని గంప కింద ఇవ్వాలి. ఇది వీళ్ళకి అర్థమైంది. ధ్యానం చేసుకోబోయే ముందర పిల్లిని గంప కింద ఇవ్వాలి. కాలాంతరంలో గురువు గారు వారు వారి స్వస్వరూపం పొందిన తర్వాత ఎక్కడైనా ఆరాధన వస్తే గురు సాంప్రదాయంలో వాళ్ళు ఏమంటారు, అయ్యా మీరు మా ఇంటికి రండి, మా వారికి మా నాన్నగారు మంత్రోపదేశం పుచ్చుకున్నారు, ఆయనకు చేయవలసిన క్రియలు చేయండి, ఏం కావాలో లిస్టు రాయండి. వాళ్ళు అడిగేవాళ్ళు, మీ ఇంట్లో గంప ఉందా పిల్లుందా, రెండు అడిగేవాళ్ళట. మనం పసుపు కుంకుమ ఎలా రాస్తామో సత్యనారాయణ స్వామి వ్రతంలో వాళ్ళ కామన్ పాయింట్ ఏంటంటే గంప పిల్లి. పసుపు కుంకుమ కామన్ ఎలాగైపోయిందో గంప పిల్లి కామన్ అయిపోయింది ఆ సాంప్రదాయంలో. వాళ్ళు అడుగుతారు, ఏమైనా మీ ఇంట్లో గంప ఉందా, లేదు, అయితే గంప ఒకటి, పిల్లుందా, పిల్లి లేదు, పిల్లి ఒకటి. ఎందుకు, మేము ధ్యానానికి కూర్చోబోయే ముందర పిల్లిని గంప కింద వేసి కానీ ధ్యానానికి కూర్చోం. ఇది చూశారు వాళ్ళు, బాగా ఇది పట్టింది. పట్టేటప్పటికి ఇప్పుడు ఏమైపోయినది, కర్మ. ఆ కర్మలో ఏమైనా జ్ఞానం ఉందా, అదేనా గురుదేవులు చెప్పారా, ఒకటి చూశారే కానీ అడిగే బుద్ధి లేదు. చూడడం చూశారు, అది ఎందుకు జరుగుతుంది గురువు గారు అని అడగినటువంటి వాళ్ళకి దీన్ని ఎలా నిర్ణయం చేస్తారు. అందుకని సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. కర్మ చేయాలి, ఎప్పుడు చేయాలి, చిత్తశుద్ధి అర్థం, చిత్తం శుద్ధి అయ్యేంత వరకు కర్మ చేయాలి. ఐకాగ్రార్థం ఉపాసన, విగ్రహం ఎదురుగా ఉండాలి. ఏకాగ్రత కుదిరేంత వరకు, ఏకాగ్రత నిశ్చయంగా కుదిరేంత వరకు నీకు ఎదురుగా విగ్రహం ఉండాల్సిందే. నిగ్రహం కుదరాలంటే విగ్రహం ఉండాల్సిందే, నిగ్రహం కుదిరేంత వరకు విగ్రహం ఉండాల్సిందే. తర్వాత ఏం చెప్పారు, తత్వార్థం బ్రహ్మ జిజ్ఞాస, ఎప్పటి వరకు నేను చదువుతూ ఉండాలి, బ్రహ్మం అనుభూతి అయ్యేంత వరకు చదువుతూనే ఉండాలి. కాబట్టి తత్వార్థం బ్రహ్మ జిజ్ఞాస ఇది వేదాంత డిండిమ. వేదాంత డిండిమము గంట అండి. గంట దేనికి అంటే, నిద్రపోతున్న వారిని మేల్కొల్పడానికి. మనకు చెప్తారు కదా, పూర్వకాలం మూడు గోములకు ఒకసారి గంట కొట్టి హెచ్చరిస్తూ ఉండేవారు, కామక్రోధచ్చ లోభచ్చదే హేతిష్టంతి తస్కరా జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని మనకు వేదాంత శ్లోకాలు ఉంటాయి. అవన్నీ కూడా గంట కొట్టి భజాయిస్తూ చెప్పేవారు అన్నమాట. అలాగే ఇవి కర్మ మార్గాన్ని ఉపదేశిస్తున్నాయి నాన్న. ఆ మార్గంలో ఏం చెప్పారు, అక్కడ హింస కనపడుతోంది, ప్రతి దానిలో ఏదో ఒక హింస కనపడుతోంది. అందుకే ఊడ్చడము హింసే, దంచడము హింసే, రొబ్బడము హింసే. ఇవన్నీ కూడా పంచశూనములు. గృహస్థాశ్రమంలో మనం ఇవి చేయకపోతే మనకు భుక్తి లేదు. రొబ్బడం లేకపోతే పిండి లేదు, అట్లు లేవు. దంచడం లేకపోతే బియ్యం లేవు. ఏ కాబట్టి ఇల్లు ఊడ్చడం లేకపోతే ఇల్లంతా కూడా ఒక రకమైన వాసన వచ్చేస్తుంది. ఈ ఊడ్చేటప్పుడు, రుబ్బేటప్పుడు, దంచేటప్పుడు, వండేటప్పుడు చాలా రకాల జీవులు పడిపోతాయి అందులో. కాబట్టి మనకు తెలియకుండా వచ్చేటువంటి ఈ దోషం నివారణ చేయడానికి అందుకనే బ్రహ్మార్పణ అని చెప్పారు. అయ్యా ఇవి లేకుండా నా దేహం నిలబడదు కనుక ఇవి చేస్తున్నాను. ఇవి చేసేటప్పుడు ఏవైనా నాకు తెలిసి కానీ తెలియక కానీ ఏమైనా జరిగితే అవి హరించుగాక అని మనం భగవంతుని వేడుకుంటాం అన్నమాట. అందుకని ఇక్కడ కూడా దానిలో నాకు హింస కనపడుతోంది. బృహస్పతి కదా నాకు గురువు. లోకంలో బంధంలో ఉన్నవాడు ఇంకో బంధాన్ని తెంచగలడా, బంధంలో ఉన్నవాడు ఇంకో బంధాన్ని తెంచగలడా? ఒక అమ్మాయి చెప్తుంది, రాజుగారు పండితుడికి మధ్య జరిగిన వివాదం, ఆయన అడుగుతాడు, ఆయన ఏమని, ఏమయ్యా ఇంత బాగా వేదాంతం చెప్తున్నావే, ఇది నీకు అనుభవం అయిందా అని అడిగాడు. అడిగితే ఈయనకు అనుభవం లేదు, శాస్త్రం చెప్పింది చెప్పారు, అందులో ఉన్నది చెప్పారే కానీ ఆయనకు అనుభవం లేదు. ఆ ఉన్నదాన్ని చెప్పారు మహాత్ములంతే. దాంతో వాళ్ళ అమ్మాయి వచ్చింది. వాళ్ళ అమ్మాయి వచ్చి, రాజుగారు రాజుగారు ఇదిగో మీ చేతులు బంధిస్తున్నాను, మా నాన్నగారి చేతులు బంధిస్తున్నాను, మా నాన్నగారి కాళ్ళు బంధిస్తున్నాను, మీ కాళ్ళు బంధిస్తున్నాను, ఇప్పుడు మీరు ఒకళ్ళనొకళ్ళు బంధనాలు తీసుకోండి అని చెప్పింది ఆవిడ. నోరుని కట్టేశారు, చేతుల్ని కట్టేశారు, కాళ్ళని కట్టేశారు. ఎలా తీసుకుంటారు బంధనాలు, ఇద్దరిని రూమ్లో పడేశారు. పడేస్తే ఎలా తీసుకుంటారు బంధాలు అంటే, అప్పుడు ఆ అమ్మాయి కొద్దిసేపటి తర్వాత తలుపు తీసి ఈ అమ్మాయి ఆ బంధనాలు తీసింది. ఏమండి మా నాన్నగారు పక్కనే ఉన్నారు, మీరు పక్కనే ఉన్నారు, ఎందుకని బంధాలు తీసుకోలేకపోయారంటే, వాళ్ళు అన్నారు మేమంతా బంధనంలో ఉంటే మా బంధనాలు ఎవరిప్పుతారు అని అడిగింది, అడిగాడు రాజుగారు. అప్పుడు ఆ అమ్మాయి చెప్పింది, చూశారా బంధనంలో ఉన్న వాళ్ళు ఇంకొక బంధాన్ని ఎలా తెంచలేరో, నా చేతులకు బంధనం లేదు కనుక మీ బంధనాలు తీయగలిగాను. అంటే బంధనంలో ఉన్నవాడు కానని వాని నూతగొని కానని వాడు విశిష్ట వస్తువులు కానని భంగిందని భాగవతం చెప్పింది. అలాగే ఇక్కడ కూడా బంధనం తొలగాలంటే ఆ బంధనము విడదీసుకున్నవాడై అయి ఉండాలి. అంటే అతడు బంధనంలో పడకుండా ఉండాలి. అసలు మీకు దేవతల గురువు బృహస్పతి ఉన్నాడు, ఆయన సంసారి కదా, ఆయన హృదయాన్ని మాయ ఆవరించింది నాన్నగారు, ఇక నన్ను ఎలా తరింపజేస్తాడు, రోగగ్రస్తుడు
అయిన వైద్యుడు మరొక రోగికి వైద్యం చేసినట్టుగా మోక్షార్థి అయినటువంటి నాకు అటువంటి బృహస్పతి గురువుగా ఉండడం అనేటువంటిది ఒక మొట్టి నటన. నాకు అది పనికిరాదు. డాక్టర్ గారి దగ్గరికి ఒకళ్ళు వెళ్ళాడట, స్వామి నాకు ఒక్క మనిషి ఇద్దరులాగా కనిపిస్తున్నారంటే, ఆ వైద్యుడు అన్నాడట, అది చెప్పడానికి మీరు నలుగురు వచ్చారేమన్నాడట. ఏమండి, ఈయనకు ఒక్కడికి ఇద్దరిగా కనబడుతుంది, ఈయన ఒక రకమైన జబ్బే, ఆ డాక్టర్కి ఒకడు నలుగురుగా కనబడుతున్నారు, మీరేంటి నలుగురు వచ్చారన్నారట. అప్పుడు ఆయన అనుకున్నాడు, ఈయన నాకంటే పెద్ద రోగి అని. అంటే అక్కడ అర్థమేమిటి, ఈ నది ప్రవాహంలో కొట్టుకుపోయేవాడికి చెయ్యిచ్చేవాడు గట్టివాడై ఉండాలి. చెయ్యిచ్చేవాడిలో లోటు ఉందనుకోండి, ఈడ్చుకెళ్లేవాడు వాడితో పాటు వీడు కూడా వెడతాడు. నదీనాం సాగరోగతి. అలాగే నాకు వాళ్లే సంసారంలో ఉండి కొట్టుమిట్టాడుతుంటే నాకు త్రోవెలా చూపుతారు, నువ్వు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అంటావే నాన్న. వ్యాసుడు అన్నాడు, నీకు దేవతల గురువు బృహస్పతి దగ్గరికి పంపిస్తారు. ఆయన అన్నాడు, ఆయనకే పోడంత సంసారం ఉంది నాన్న, నన్ను ఎలా ఉద్ధరిస్తాడు చూడు. నాకు సంసార సత్వం అంటే చచ్చేంత భయం. నేను లోకంలో దేనికి భయపడను. సంసారము సంసరతి ఇది సంసారం. రామకృష్ణాన స్వామి వారు చెప్పారు, ప్రవాహ రూపంలో చక్కగా కనబడుతూ దిగితే గాని లోతు తెలియక, వెడుతూ ఉంటే ఎంత దూరం కొట్టుకెళ్ళామో తెలియక, ఒడ్డెక్కడుంటుందో తెలియక, అక్కడున్న ఆ ఒడ్డునున్నా బాగుండేదే అనిపించి అలా అని ఒడ్డునుంటే ఊరుకోనివ్వకుండా దిగేట్టుగా చేసేది సంసారం అంటే. మహానుభావుడు చెప్పారు రామకృష్ణాన స్వామి వారు, సంసరతి అది కొట్టుకుపోతూ ఉంటుంది, ఉన్న చోట ఉండదు, అది తీసుకెడుతూ ఉంటుంది అన్నమాట. ప్రవాహ రూపంలో కనబడుతుంది అది కూడా, అది ఈడ్చుకెళ్ళిపోతూ ఉంటుంది. నాకు చాలా భయం నాన్న, తత్వబోధ చేసి నువ్వు నన్ను కాపాడాలి. అంటే ఉన్నది ఉన్నట్టుగా నాకు వివరించి చెప్పాలి. ఘోరమైన ఈ సంసారంలో పడి కొట్టుకోవడం మొదలెడితే దానికి అంతమంటూ ఉంటుందా? రేయింబవళ్ళు సూర్యుడిలాగా అవిశ్రాంతంగా పరిభ్రమించాల్సిందే. ఆలోచించి చూస్తే ఈ సంసారంలో ఏ సుఖము లేదు నాన్న, అందుకని నాకు దీని గురించి చెప్పకు. ఏ సుఖాలైతే ఇక్కడ మాకు ప్రపంచంలో కనబడుతున్నాయో అవన్నీ అనుభవించడానికి మానవ జన్మే కావాలా? ఇతరమైన వాటిలో సుఖం లేదా? ఆహార నిద్ర భయమైదునా అని సామాన్యమే తత్ పశువి నరాణ ప్రాణం నరాణం అధికో విశేష జ్ఞానేనహీన పశువి సమాన. ఇది కదా మన ఆది శంకరాచార్యులు వారు చెప్పారు, ఆహార నిద్ర భయమైదునా అని. అన్నం సంపాదించుకోవడం, నిద్రపోవడం, చస్తామనే భయం కలిగి ఉండడం, సంసారంలో సంతానం పెంచుకోవాలనే ఆసక్తి కలిగి ఉండడం, ఇవన్నీ కూడా సర్వజీవులకి సమానమే కదా. ఇవి అన్నింటికీ ఉన్నాయి కదా. సామాన్యమే తత్ పశువి నరాణ జ్ఞానం నరాణం అదికో విశేష. ఏది వీని విశేషంగా నిలిపేది అంటే జ్ఞానం. ఆ జ్ఞానమే పొందనప్పుడు దానికి మనకు తేడా ఏమిటి? ఇవి ఇంత పొందడానికే మనం దీనికి వచ్చింది. రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి ఒక మహానుభావుడు వచ్చాడు. ఆయన తపస్సు చేసి కొన్ని ఏళ్ల పాటు నీళ్ల మీద నడవడం నేర్చుకున్నాడట. ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు తపస్సు చేసి నీళ్ల మీద నడవడం నేర్చుకున్నాడు. ఈయన నీళ్ల మీద నడుచుకుంటూ వెళ్ళి రామకృష్ణ పరమహంస గారితో చెప్పారు, స్వామి నేను ఇన్నేళ్లు తపస్సు చేసి నీళ్ల మీద నడుస్తున్నాను. ఆయన అన్నాడు, పావలా ఇస్తే పడవవాడు దాటించే పుణ్యానికి 25 వేలు వృధా చేశావు, నువ్వు ఎంత మహానుభావుడు కదా అన్నాడు ఆయన. చూడండి, మహాత్ములు చెప్పే సూచనలు కూడా మనం దేనికి వెచ్చిస్తున్నాం. ఒకసారి రామకృష్ణ పరమహంస గారు వెళుతున్నారు దారిలో, వెళుతూ ఉంటే ఓ సేటు గారు, ఏది కొట్లో కూర్చున్న షావుకారులు ఉంటారు కదండి, బాగా రద్దీగా ఉండే షాప్ అండి, బాగా లాభాలు ఆర్జించేటువంటి వ్యాపారం కలిగి ఉన్నాడు ఎవరు యజమాని. ఆయన ఇంత వ్యాపారాన్ని కాస్త పక్కకు నెట్టి ఈ మహాత్ములు మళ్ళీ దొరుకుతారో దొరకరో అన్నట్టుగా ఆయన పాదాల మీద పడి నమస్కారం చేశారు. వెంటనే ఈయన ఏం చేశాడు, ఆయన పాదాలకు నమస్కారం చేశాడు. లేరు మహాత్ములు ఆయన పాదాలకు నమస్కారం చేశారు. ఆయన ఇలా చెప్పలు వేసుకొని, అయ్యయ్యో మీరు మహాత్ములండి, మీరు మా పాదాలకు నమస్కారం చేస్తారేమన్నారు. అప్పుడు ఆ మహాత్ముడు ఒక గొప్ప మాట చెప్పాడు, ఏమండి, ఒకళ్ళు దానం చేస్తున్నారండి ప్రపంచంలో, కౌంటర్స్ ఉంటాయి కదండి, నేల టిక్కెట్టు, బెంచి టిక్కెట్టు, కుర్చీ టిక్కెట్టు, బాల్కనీ టిక్కెట్టు, తరగతుల వారి విభజనలు ఉంటాయి కదా, ఎవరు దేనికి సరిపోతే ఆ డబ్బు చెల్లించి ఆ టిక్కెట్ కొనుక్కుంటారు. అలాగే దానం చేసే కౌంటర్లు, ఒకళ్ళేమో ఇనుము, ఒకళ్ళు వెండి, ఒకళ్ళు బంగారం, ఒకళ్ళు వజ్ర వైడూర్యాలు పెట్టారండి కౌంటర్స్. ఈ కౌంటర్లలో ఎక్కడ ఎవరు బాగా త్యాగం చేసిన వాళ్ళండి? వజ్ర వైడూర్యాలు ఇచ్చేవారు బాగా త్యాగం చేసిన వాళ్ళు కదా. ఇప్పుడు లోకంలో ఎవరిని గొప్పగా చెప్తారు? ఫలానా ఆయన. ధర్మరాజుల వారికి కూడా వచ్చిందట అనుమానం, నేనే కదా గొప్పగా 100,000 మందికి అన్నం పెడితే ఒకసారి గంట మోగుతుంది, నాలాగా అన్నదానం చేసిన వాడు ఎవడు లేడు. అర్జునుడికి కూడా గర్వం, ఎవరయ్యా మీరంటే ఒక్కసారి గంట మోగితే 100,000 మందికి అన్నం పెట్టినట్టు అవుతుందని చెప్పే నిరాటంకంగా గంట మోగేట్టుగా ఏ వ్యక్తి చేశాడో ఆ ధర్మరాజు గారి తమ్ముడిని నేను అర్జునుడు చెప్పుకునేవాడు. చెప్పుకునేది దేవలోకం దాకా పాకింది. పాకితే అప్పుడు వీళ్ళు దేవలోకం వెళ్ళారటండి. వీళ్ళు అనుకున్నారట మాకు ఎటువంటి స్వాగత సత్కారాలు లభిస్తాయో అనుకుంటూ పెడితే వీళ్ళ ముఖం ఎవరూ చూడలేదట. అర్జునుడికి కాస్త ఉడుకుమోతుతనం వచ్చింది. వచ్చి వెంటనే దేవతలను అడిగాడు, ఏమయ్యా మీకు అసలు తలకాయ ఉందా? మా అన్నయ్య గారు ఎంత గొప్ప దానాలు చేశారు, ఆయన లక్ష మందికి భోజనం పెడితే గానీ గంటొకసారి మోగేది నిరాటంకంగా మోగుతోంది, అసలు అంత గొప్పవాడు అంటే ఆయన అన్నారు, ఇంతకంటే తాత మా దగ్గర అక్కడ ఉన్నాడు. ఎవరు ఆయన? బలిచక్రవర్తి. ఆయన తెచ్చారు, బలిచక్రవర్తిని తీసుకొచ్చారు. తీసుకొచ్చి నిలబడితే బలిచక్రవర్తి గారిని అడిగారు, ఏమయ్యా ఇగో ఈనాట ధర్మరాజుల వారి పేరు, ఈనాట లక్ష మందికి అన్నం పెట్టాడని ఒకసారి గట్టమవుతుందట, నిరాటంకంగా మోగిందట, ఈయన గొప్ప దానం అట, కాబట్టి దానం అంటే ఏంటో నువ్వు చెప్పవయ్యా అన్నారు బలిచక్రవర్తి. వెంటనే ధర్మరాజుల వారిని అడిగారు, ఏమయ్యా మీరు ఎలా చేశారయ్యా అన్నదానం అన్నారు. బంగారు పళ్ళెల్లో అన్నదానం చేశాం. బంగారు పళ్ళెల్లో చేసిన తర్వాత పళ్ళెలు ఏం చేశారని అడిగాడండి. శుభ్రంగా కడిగింటూ పెట్టుకున్నామన్నాడు ధర్మరాజు. నేను అసలు బంగారు పళ్ళెల్లో అన్నదానం చేసి పళ్ళెలు కూడా ఇచ్చేసాను అన్నాడు బలిచక్రవర్తి. పళ్ళెం ఇచ్చిన వాడు గొప్పవాడా, పళ్ళెలు అన్నం పెట్టిన వాడు గొప్పవాడా, ఎంగిల్ని ఎవడైనా ఇంట్లో పెట్టుకుంటాడా అన్నాడండి బలిచక్రవర్తి మాట. ఎంగిల్ని ఎవడైనా ఇంట్లో పెట్టుకుంటాడా? నువ్వు ఎంగిల్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావు, నువ్వెట దాతమయ్యా, నువ్వెట దానం చేశావు? నేను దానం చేసిన వాడిని, నేను బంగారు పళ్ళెలు అసలు మొత్తం ఎంగిలి కదా, మొత్తం ఇచ్చేసాను నేను. దాత అంటే ఇది. అందుకని చక్కగా అక్కడ గొప్ప గొప్ప దానాలు ఇవన్నీ ఉంటాయి, ఉండవలసిందే. కానీ వాటితో ఏమైనా మనకి మోక్షం వస్తుందా అంటే పుణ్యం వస్తుంది అంతే. ఏమంటే యజ్ఞయాగాది క్రతువులు పూజలు పురస్కారాలు ఇవన్నీ చేస్తే ఏమొస్తుంది అంటే పుణ్యము ద్వారా సుఖం వస్తుంది, స్వర్గ సుఖం. అంతేగాని మోక్షం రాదు, మోక్షం రాదు. మోక్షం దేని ద్వారా వస్తుంది? జ్ఞానాదేవత కైవల్యం. జ్ఞానం ద్వారానే కైవల్యం వస్తుంది. అంతేగాని నువ్వు ఇక్కడ చేసే ఏ క్రియ అయినా సరే నువ్వు స్వర్గాది భోగాలు పుణ్యం అనుభవించడానికి మాత్రం పనికి వస్తాయి. కాకపోతే ఇంతకంటే గొప్పగా కేటగిరీ అనుభవిస్తావంతే. ముక్తి రావాలంటే, ముక్తి రావాలంటే వదిలితే వస్తోంది కానీ పట్టుకుంటే రాదు. వదిలితే వచ్చేదే ముక్తి అంటే. రామకృష్ణానంద స్వామి వారు చెప్పేవారు, ఒక తెల్లటి వస్త్రానికి మురికయ్యిందండి, నేను ఉతికేసుకొస్తాను తీసుకురండి అని ఒక ఆవిడ తీసుకెళ్లి బాగా శుభ్రం చేసిందండి. ఇప్పుడు ఆవిడ అంటుంది, భలే తెల్లగా ఉంది గురువు గారు అన్నారు. అంటే గురువు గారు అన్నారు, తెలుపు కొత్తగా వచ్చిందా? అసలు ఉన్నదే తెలుపు. గురువు గారు ఏం చెప్పారు? అసలు ఉన్నదే తెలుపు. నువ్వేం చేశావు? తెలుపు కానిది అంటుకున్న దాన్ని శుభ్రం చేశావు. తెలుపు వచ్చిందంటావేంటి? అసలు ఉన్నదే తెలుపు అయితేను. వస్త్రం భలే తెల్లగా ఉంది గురువు గారు అంది ఆవిడ. తెలుపు భలే వచ్చిందండి. ఇది పదిగా నువ్వు మాట్లాడటానికి సరిగా రావడలేదు, అసలు ఉన్నదే తెలుపు అంటున్నాడు ఆయన. ఉన్నది తెలుపు, మరి నువ్వేం చేశావు? అంటుకున్నది తొలగించానంతే. ఏది తెలుపు కంటిందో అది కాకుండా అడ్డుపడిందో దాన్ని తొలగించాను. తెలుపు నువ్వు కొత్తగా తెచ్చేది కాదు, ఉన్నదే తెలుపు. ముక్తి కూడా అంతే. ముక్తి ఉన్నదే ముక్తి. మనం ఏం చేస్తున్నాం? ముక్తి కానిది ఒకటి అంటింది, దాన్ని మీరు తొలగిస్తున్నారు. ముక్తి కొత్తగా వచ్చేది కాదు. కాబట్టి అక్కడ అటువంటి తత్వం నాకు చెప్పాలి. కానీ ఇక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి అంటే వాళ్లే పోలినంత బంధాల్లో ఉన్నారు, వాళ్ళు నన్ను బయటపడేస్తారు. నా దృష్టిలో సంసార బంధంలో ఇరుక్కోని వాడే పండితుడు. పండితుడు పండము అంటే వివేకం అండి. పండితుడు అంటే ఎవరు? వివేకం. ఏ వివేకం? మనకి పండితుడు అంటే పొట్టు పెట్టుకుంటారా, బిళ్ళకొచ్చి పెట్టుకుంటారా? ఇవన్నీ ఏం లేవు. భక్తి యోగంలో, భక్తి యోగంలో మీరు ఎక్కడ మొత్తం చూడండి, అన్ని గుణాల్లో భక్తి యోగాల్లో మీకు ఈ బయట కనబడే బాహ్య చిహ్నాలు ఏమీ లేవండి, అన్ని ఆంతరింగికంగా చిహ్నాలే చెప్పాడు భగవంతుడు. బయట కనిపించేది ఒక్కట్లేదు, మొత్తం ఆంతరింగికమే. అంటే భక్తుడు ఆంతరింగికంగా భక్తుడా, బాహ్యంగా భక్తుడా? బాహ్య భక్తుడు వేషధారి, కానీ ఆంతరింగికంగా ఈ గుణాలు కలిగిన వారు ఎవరైనా సరే వారు భక్తులే. అది భగవంతుడు గుర్తించాడు, నారాయణమూర్తి గుర్తించాడు. అందుకని అక్కడ చక్కగా అటువంటి బోధ చెప్పేవారు కావాలి. ఎవరైతే మేధావి అని, శాస్త్ర పారంగతుడని, భవబంధాలు విడిపించుకోవడానికి ప్రయత్నం చెయ్యని వారు పైకి పండితులు కావచ్చు, కానీ నా దృష్టిలో వారు కూడా అగాధంలో ఉన్నవారే, వారే కూపంలో పడ్డవారే. మరి వారు నన్నే ఉద్ధరిస్తారు గనక. మరి గృహస్థాశ్రమం, గృహస్థాశ్రమం అంటున్నారే నాన్నగారు, అసలు గృహం అనే శబ్దానికి అర్థమేమిటి అని అడిగాను. గృహం అంటే గృహణాతి ఇది గృహం, అంటే పట్టి బంధిస్తుంది గనక దానికి గృహం అని పేరు. రామకృష్ణానంద స్వామి వారు చెప్పేవారు, ముసలికి ఏ పేరుంది అని అడిగారు వారు. గజేంద్ర మోక్షణాన్ని రాసేటప్పుడు ముసలికి ఏం పేరంటే గ్రాహం, గ్రాహం అని పేరండి ముసలికి. గ్రహం పట్టుకుంటుంది. గ్రహాలు శాంతి ఇస్తాయండి, కందులిస్తేనో పెసరిస్తేనో లేకపోతే ఇంకోటి ఇంకోటి ఇస్తేనో అవి పోతాయి. కానీ గ్రహం ఉందే, ఇది ఏది ఇచ్చినా వద్దు లంచం ఏమంటే మృత్యువు రాకుండా ఉంటుంది ఏమో చూద్దాం. ఏమండి, పచ్చపెసలు ఇస్తే బుద్ధుడు అనుగ్రహం కలుగుతుందట. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి, దానాలు నుంచిస్తే శనీశ్వరుడి బాధ తొలగుతుందట, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఇది పట్టింది దానికి, ఇది పట్టింది అనుకోండి, ఇది గ్రహం పట్టుకుంటుంది. ఏమిటది? మృత్యువు. మృత్యువు పట్టుకుంటుందండి. ఆ పట్టుకునే దానికి ఏమిస్తే వదులుతోంది? ఆయన్ని పిలవాల్సిందే. ఎవరు దానికి వైద్యుడు? ఆయన్ని పిలవాల్సిందే. ఏమంటే ఇంతమంది డాక్టర్లు ఉన్నారు, కంటి డాక్టర్ పంటికి పనికిరాడు, పంటి డాక్టర్ గుండెకి పనికిరాడు, గుండె డాక్టర్ కిడ్నీకి పనికిరాడు, కిడ్నీ డాక్టర్ కాళ్ళకు పనికిరాడు, కాళ్ళకు వచ్చినాడు కీళ్ళు చూడడు, మొత్తం డాక్టర్లే. అసలు ఉన్న ఒక్క అవయవాలకి, ఉన్న ఒక్క దేహానికి ఇంతమంది డాక్టర్లు పుట్టుకొచ్చారు. ఆ కొత్తపేట చూడండి, గుంటూరులో ఇన్ని రోగాలు ఉన్నాయనిపిస్తుంది. ఒకసారి పోతే మనకు వేదాంతం తెలియకపోయినా పెద్ద నష్టమే లేదండి. ఒకసారి హాస్పిటల్ దగ్గరికి వెళితే మనలో ఎన్ని భాగాలు ఉన్నాయో వాళ్ళు చక్కగా వ్రాస్తున్నారు బోర్డు మీద. లివర్లు, మూత్రాశయం అంటారు, కిడ్నీలు అంటారు, దానిలో రాళ్ళు అంటారు, ఇంకేదో పిత్తాశయం అంటారు, గర్భాశయం అంటారు, ఇన్ని ఆశయాలు ఉన్నాయని మనకు తెలుస్తావు. ఆడ బోర్డు చూస్తే తెలుస్తుంది ఇన్ని ఉన్నాయి కాబోలు అని. అంటే రోగాలు ఇవన్నీ ఉన్నాయి, పెట్టారు వాళ్ళు. కానీ అంది ఒక డాక్టర్ అన్ని చూడండి, ఇది నాకు కాదండి ఇంకో డాక్టర్ దగ్గరికి రాస్తాడు ఆయన, నేను కాదండి ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళండి అని. ఇది ఒక దేహంలో ఉన్నటువంటి ఇన్ని అవయవాలకు దీని తత్వం తెలియడానికి ఇంతమంది డాక్టర్లు అవసరమయ్యారు. ఒక డాక్టర్ గుండెకి చదివిన ఆయన కడుపు నొప్పికి పనికి రావడం లేదు, ఈ చదివిన ఆయన కేళ్లకు పనికి రావడం లేదు. దేహమే కదా ఇది, డాక్టరే కదా ఆయన, ఎందుకు చూడు అంటే ఈయన పరిజ్ఞానం అంతవరకే, గుండె వరకే, కిడ్నీ వరకే, ఇంకో దానికి పనికి రావడం లేదు. మరి దేహరహస్యం ఎవరికి తెలుస్తుందండి? దేహంలో ఇన్నింటికి ఉన్నటువంటి జ్ఞానం తెలియాలంటేనే మనకు సంవత్సరాలు సరిపోవడం లేదే. మరి వీటి రహస్యం ఎవరికి తెలుస్తుంది? గురుదేవుడు వారికి తెలుస్తుంది. ఇవన్నింటినీ కూడా సరిచేయగలిగేటువంటి వాళ్ళు నాకు కావాలి. ఆయన బయట విషయం అడగడం లేదు. శుభయోగిందులు వారు బయట అడిగితే వ్యాసుడు సంపాదించి తెచ్చేవాడు, కానీ ఆంతరింగంగా తనకేది అవసరమో, మరలా ఈ బాహ్యమైనటువంటి దానిలోకి రాకుండా ఉండడానికి ఏది అవసరమో అది అడుగుతున్నాడు. పురుషుణ్ణి పట్టి బంధిస్తుంది నాన్నగారు, అందుకని ఇది గృహం. ఏమండి, సాలె పురుగు నోటిలో నుంచి వచ్చినటువంటి జిగురే తన బంధనానికి కారణం. అది అల్లుకునేటప్పుడు ఆనందం కలుగుతుందండి సాలె పురుగుకి, నేను బాగా అల్లుతున్నాను కదా, బాగా వస్తోంది కదా. తన నోటి జిగురే తనతో తయారు చేస్తుంది, తనే కాళ్ళు చొప్పించి ఇరుక్కుంటుంది. ఇప్పుడు బయటకు వచ్చేటప్పటికి ఇంకా కిలకిల కిలకిల దానిలో కొట్టుకునేటప్పుడు దాని కాళ్ళే దానిలో ఇరుక్కుంటాయి, దాని జిగురే దానికి బంధనం. ఇప్పుడు జిగురు బయట నుంచి వచ్చిందా? జిగురు ఎవరు పెట్టారండి? వాళ్ళ అమ్మ ఏమైనా చెప్పిందా పెళ్లి చేసుకోమని? వాళ్ళ నాన్న ఏమైనా చెప్పాడా పెళ్లి చేసుకోమని? ఈ జిగురు ఎక్కడి నుంచి వచ్చింది? దాని నోటిలో నుంచి వచ్చిన లాలాజలమే. దానిలో నుంచి వచ్చిన జిగురే కట్టేటప్పుడు ఆనందంగా ఉంది, ఇప్పుడు ఇరుక్కొని బయటకు వచ్చేటప్పుడు ఎంత బాగుంటుంది. రామకృష్ణానంద స్వామి వారు చెప్పేవారు, వెళ్ళినప్పుడు శుభలేఖలు ఇచ్చేటప్పుడు అంటే 1000 వాట్ బల్బులాగే వెలిగిపోతుందట ముఖం. ఎప్పుడు 28వ తారీఖు నా పెళ్లి, 8వ తారీఖు నా పెళ్లి, రెండు 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 అని పిలుస్తారట. 5 ఏళ్ల తర్వాత చూస్తే 0 బల్బు అయిపోతాడట. 1000 వాట్ బల్బు ఎరా, అంత కణగా ఉన్నా ఏమైపోయిందంటే కణ లేదు ఏం లేదు ఇక అంతే. కాబట్టి ఆ ఉండేది మళ్ళీ తర్వాత కాలంలో ఉండదు. అదే గృహం అంటే బట్టి బంధిస్తుంది గనక అదొక చెరసాల నాన్నగారు. అందులో సుఖం ఏమిటి తండ్రి? అదంటేనే నాకు భయం అన్నాడే. సంసార సర్పం, సంసార భీతి. అందుకనే లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం చదవండి, సంసారం అనే పదం ఎక్కువ ఉంటుందండి. ఆది శంకరాచార్యులు వారి స్తోత్రాల్లో సంసారం అనే పదం లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రంలో ఉంటుంది. ఎందుకని? అప్పుడే అమరక మహారాజ శరీరంలోకి వెళ్ళొచ్చాడు గనక ఆయన, ఆ శరీరంలోకి వెళ్ళొచ్చాడు ఆయన. ఆయన దేహాన్ని తగలబెడుతూ ఉంటారు కదండి, ఎక్కడెక్కడ అనాథ ప్రేతాలు ఉన్నాయో మొత్తం తగలెట్టేసేయండి. మన రాజుగారు, మన రాజుగారి శరీరంలో ఒక యోగి ఉన్నారు ఆయన, ఇదిగో ఈ మళ్ళీ ఇంకో ఆ దేహం ఉంటే దానిలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు నరసింహస్వామి వారు కాపాడుతారు, ఆ దేహాన్ని సంరక్షణ చేస్తారు స్వామివారు. ఆయన తలచుకున్నాడు ఆయన, అప్పుడు ఆయనకు దేహం నిలబడుతుంది. అలాగే అక్కడ సంసారం అనే పదం ఎందుకు చెప్పారు అన్ని మారులంటే, ఇప్పుడే అందులో నుంచి బయటకు వచ్చాడు ఆయన, అమలక మహారాజ్ శరీరం నుంచి బయటకు వచ్చాడు. ఇప్పుడు దాని సత్తా ఏంటో ఆయనకు తెలిసింది, అది ఎంత గొప్ప తీవ్రమైనటువంటి బాధో తెలిసింది ఆయనకి. అలాగే ఇక్కడ సంసార సర్పం అంటే నాకు చాలా భయం, పూర్వ జన్మలో పండితుడై పుణ్యం చేసుకొని ఇప్పుడు మానవ జన్మెత్తి మళ్ళీ బంధనాల్లో తెలిసి తెలిసి తగులుకుంటున్నారంటే వాళ్ళు ఎంత విధి వంచితిలో కదా, ఎంత మంద మతులో కదా అని ఇలా ఆయన చెప్తుంటే ఈసారి వ్యాసుడు అన్నాడు, నాయన ఈ గృహం అనేది కారాగారం కాదయ్యా, బంధనాగారం కాదు. ఇక్కడ మనస్సే అన్నింటికీ కారణం. అది గనక బంధరహితంగా ఉంటే గృహస్థాశ్రమంలో ఉండి కూడా మోక్షాన్ని పొందొచ్చు. న్యాయబద్ధంగా ధనమార్జించాలి, వేదోక్త విధులను ఆచరించాలి, సత్యవాన్మయం పాటించాలి, శుచిగా జీవించేటట్లయితే గృహస్థుకు కూడా మోక్షం లభిస్తుంది. గృహస్థు మార్గం అనేటువంటిది షార్ట్ కట్. మహాత్ములు ఏం చెప్తారంటేనండి, గృహస్థ జీవనం అంటే ఒక పట్టణంలో ఉండి యుద్ధం చేయటం లాంటిది. ఒక గృహంలో ఉండి సాంసారిక జీవనం అంటే దానిలో ఉండి యుద్ధం చేయడం లాంటిది. అదే ఇంకొక జీవనం అనుకోండి, బహిరంగంగా ఉండి యుద్ధం చేయడం లాంటిది. బహిరంగంగా ఉండి యుద్ధం చేసేటప్పుడు ఏ వైపున బాణాలు వస్తాయో తెలియదు మనకి. చాలా జాగ్రత్తగా ఉండాలి. నాలుగు వైపులా బాణాలు వేస్తారు. వాళ్ళకి లక్ష్యము ఎదురుగానే ఉంటుందని నమ్మకం లేదండి. ఇప్పుడు చూడండి, మీకు బయట ఉండేటువంటి పోటీల కన్నా యుద్ధరంగానికి చాలా తేడా ఉంటుంది. బయట యుద్ధరంగంలో లక్ష్యం ఒక్కటే ఉంటుంది. మనం భారతం చూస్తాం కదా, పక్షి కన్నును కొట్టాలి అంటారు ద్రోణాచార్యులు వారు. అక్కడ లక్ష్యం ఒక్కటే, పక్షి కన్నే, అది ఎదురుగానే ఉంటుంది, స్థానం ఒక్కటే. కానీ యుద్ధం యుద్ధరంగం అలా ఉండదండి. నేను ఇద్దరితో యుద్ధం చేస్తున్నాను కదా, ఇంకో నా మీదకి రావడానికి వీల్లేదు అన్నట్టు ఉండదు అక్కడ. అక్కడ ఏ వైపు నుంచైనా బాణాలు రావచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ గృహస్థాశ్రమ ధర్మం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. దీనిలో న్యాయంగా ఆర్జించాలి, వేదోక్త విధులు ఆచరించాలి, సత్యవాన్మయం పాటించాలి, శుచిగా ఉన్నట్లయితే గృహస్థుడికి కూడా మోక్షమే. వాడు సంసారంలో ఉన్నప్పటికీ కూడా ముక్తుడే. బ్రహ్మచారి, వానప్రస్థుడు, సన్యాసి, మూడు ఆశ్రమాల వారు కూడా మధ్యాహ్నం అయ్యేటప్పటికీ గృహస్థుని ఆశ్రయిస్తారు. వేద మార్గంలో ప్రయాణించే వారికి, గృహస్థ ధర్మాన్ని ఆచరించే వారికి మోక్షం కలగడానికి ఇది దగ్గర దారి, ఇది ఉత్తమము అని వ్యాస భగవానుడు చెప్పారు. ధర్మవేత్తలు కూడా చెప్పిన మాట ఒకటి ఉంది, చెప్తున్నానయ్యా, ఒక ఆశ్రమం నుంచి ఒక ఆశ్రమాన్ని అధిరోహించాలి. అంటే అన్నిటిలో ఎగురు ఆటలు కూడదు. ఇప్పుడు చూడండి, మనకి ఒకదాన్ని దాటుకుంటూ ఇంకో దానికి వెళ్ళాలి, కానీ ఒక్క మారుగా మనం దాన్ని అధిరోహించాలంటే అది కొంతమందికే సాధ్యమవుతుంది. ఇప్పుడు చూడండి, నిన్నటి రోజున మనకి రామకృష్ణ గారు చెప్పారు, చాంగదేవుడు, జ్ఞానదేవుడు. జ్ఞానదేవుడు ఎవరండి? ఆయన దున్నపోతు చేత వేదం పలికించిన మహానుభావుడు. ఆయన వాడి విశేషం ఏమిటంటే, చాంగదేవుల వారు వ్యాఘ్రవాహనం మీద వస్తున్నారు, చైతన్యాన్ని కదిలించాడు, జడాన్ని చైతన్యం చేసి కదిలించాడు జ్ఞానదేవుడు. చైతన్యాన్ని కదిలించడం పెద్ద విశేషం కాదు, చైతన్యాన్ని అధిరోహించడం పెద్ద విశేషం కాదు. ఏమంటే పులినోట్లో చెయ్యి సర్కస్ ఆడు కూడా పెడతాడండి. కాస్త పరిచయం కలిగి, కాస్త అనుభవం కలిగిన వాడు, దాని మీద ఆసక్తి కలిగిన వాడు పులినోట్లో చేపెట్టి కూడా బయటకు వస్తాడు. ఆయన పులినెక్కొచ్చాడు చాంగదేవుడు, కానీ జ్ఞానదేవుడే జడాన్ని కదిలించాడు, దాని మీద అధిరోహించాడు ఆయన. అంటే ఎవరు గొప్ప? చైతన్యాన్ని కదిలించి రాగలిగిన అతడు గొప్ప, జడాన్ని కూడా కదలికలు తెచ్చి ఆయనకి ఎదురెళ్ళిన ఈయన గొప్ప. అంటే అక్కడ మనం ఆలోచించాలి, ఎవరు దానికి అక్కడ మరి వయస్సా కారణం? చెప్పారు కదా, 1400 సంవత్సరాలు చాంగదేవుల వారికి ఉన్నాయి, జ్ఞానదేవుల వారికి 12 ఏళ్ళు 13 ఏళ్ళు వయస్సు అయినది అని చెప్పారు కదా. మరి అక్కడ వయస్సా కారణం? కాదు కాదు, వయస్సు కారణం కాదు అక్కడ. అలాగే ఇక్కడ కూడా చెప్తున్నారు, అధిరోహించాలి వెళ్ళాలి అంటే అందరికీ ఒకే రకంగా కుదరదు. ఇప్పుడు మీ అబ్బాయి కలెక్టర్ అవుతాడని చెప్పారండి ఒక ఆయన, జాతక చక్రం పట్టుకెళ్ళారు. మీ అబ్బాయి కలెక్టర్ అవుతారండి అని చెప్పారండి, నువ్వేం చేసావంటే వాడి చేతికి కూడా సంతకాలు పెట్టించి, ఏమంటే కలెక్టర్ గారు సంతకం అన్నారు, చెల్లుతుందా? చెల్లుతుందా? చెల్లదు. ఎప్పుడు వీడు కలెక్టర్ అయి చెల్లుతుంది అంటే, వీడు దానిలో ప్రయాణం చెయ్యాలిగా, ఆలు దిద్దాలిగా, అక్షరాలు రావాలిగా, గుణింతాలు రావాలి కదా, ఒత్తులు రావాలి కదా, వాక్యాలు రావాలి కదా, మొత్తం చదివిన తర్వాత కదా ఈ సంతకానికి విలువ. రెండు సంతకాలు ఒక్కటే. అబ్దుల్ కలాం గారు అనుకుంటాను ఒక మాట చెప్పారు, నీ సంతకం ఆటోగ్రాఫ్గా మారితే నువ్వు అప్పుడు సక్సెస్ అయినట్టు అన్నాడు ఆయన. నీ సంతకం ఆటోగ్రాఫ్గా మారాలి అన్నారు అబ్దుల్ కలాం గారు. సంతకం అందరం పెడతామండి, సంతకం అందరం పెడతాం, కానీ ఆటోగ్రాఫ్, ఆటోగ్రాఫ్ అంటే అర్థమేంటి? ఎదురు చూస్తారు ఆ సంతకం కోసం, ఏమంటే ఒక సంతకం పెట్టండి 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 అని. అంటే ఇక్కడ నీ జీవితాన్ని నువ్వు ఎప్పుడు సఫలం చేసుకున్నట్టు నీ అక్షరానికి ఒక విలువ సంపాదించుకోవాలి. ఒక అక్షరానికి విలువ రావాలి, ఒక మాటకు విలువ రావాలి. ఆ విలువ ఎప్పుడు వస్తుంది? ఉపయోగించుకునే విధంగా ఉపయోగించుకుంటే వస్తుంది. జీవుడు సదాశివుడే, కానీ అలాగని చెప్పి సదాశివుడిగా కూర్చోలేడు కదా, అర్హత పొందాలి కదా, అర్హత పొందితే కదా సదాశివుడు అవుతాడు. ఆ అర్హత ఏమిటి? ఇదిగో మనకి ఇప్పుడు ఆ అర్హత కలిగించడానికే గురుదేవులు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. వారు ఎలా కావాలో మనకు బోధ చేస్తున్నారు. వారు మనకు అర్హతని కలిగింపజే చేయడానికి ఇంతమందికి ఎవరి మీద ఒకరు వీరు నావారనేటువంటి దగ్గరతనం కానీ వీళ్ళు నావాళ్లు కాదనే దూరంతనం కానీ లేకుండా అందరికీ సమానమైన బ్రహ్మ విద్యని ఏకమైన సింహాసనం మీద వారు కూర్చొని ఈ వాక్కుని అందరికీ పంచుతున్నారండి. అది ఎవరికి? ఆ అందుకున్న వారికి ఆ అనుభవైక వేద్యం. 190 వచ్చిన వారు అదే క్లాసులో ఉంటారు, 130 వచ్చిన వాడు అదే క్లాసులో ఉంటాడు. 30 వచ్చిన వాడికి అదే మాస్టర్ చెప్తారు, 90 వచ్చిన వారికి అదే మాస్టర్ చెప్తారు. కానీ ఎవరి బుద్ధిలో నిక్షిప్తం చేసుకున్న విద్య యొక్క ఆసక్తిని బట్టి వారు దానిలో ఉత్తీర్ణులు అవుతారు. అలాగే ఇక్కడ కూడా నాకు ఇవన్నీ కుదరదు నాయన అంటావేమో, క్రమక్రమంగా ఒకదాన్ని వదిలిపెట్టి ఒకదానికి వెళ్ళాలి. ఇంకోటి అండో, ఆయాచితంగా వచ్చింది ఏదైనా సరే మానవుడికి విలువ ఉండదు. ఆయాచితంగా ఇవ్వగలరు కానీ మహాత్ములు ఏం చేస్తారు? సంపాదించమంటారే కాని దానికి మనకి, ఎందుకంటే నువ్వు పరుశువేదివే. మనం చెప్పారు మన దిగ్విజయ్ గారు అనుకుంటారు, పరుశువేది ఇనుమును బంగారం చేస్తుంది, కానీ పరుశువేది చుట్టూ కూడా వస్త్రాలు మూడగట్టాము అనుకోండి, వస్త్రాలు బాగా ఒకదానిపైన ఒకటి ఒకదానిపైన ఒకటి చుట్టి ఇనుప డబ్బాలో పెట్టాము అనుకోండి, అది బంగారం ఎప్పటికీ కాదు. లోనున్నది పరుశువేది కాదా? పరుశువేది. ఉన్నది ఇనుప డబ్బాలో కదా, ఎందుకు బంగారం కాలేదంటే ఆవరణ దోషం వల్ల అది బంగారం కావడం లేదు. పరుశువేదికి ఆవరణ ఉంది, మనం కాని మనం దానికి కప్పాం, కప్పింది ఏం చేస్తుంది ఇప్పుడు? ఇనుముని బంగారం చేయకుండా అడ్డుపెడుతోంది. నువ్వు దేవుడివే, నువ్వు అన్నా దేవుడివే, అనకపోయినా దేవుడివే, గుర్తించినా దేవుడివే, గుర్తించకపోయినా దేవుడివే. ఇది సాక్షాత్తు స్వామి చెప్పిన వాక్కు, అది అసత్యం కాదు కదా, గురుదేవుల మాట పొల్లుపోదు కదా. మరి నువ్వు దేవుడివే, సదాశివుడివే, కాకపోతే ఆవరణ కానిది నువ్వు అట్టి పెట్టుకొని ఉన్నావు గనక అది బంగారం కావడంలే. పైగా ఇంకోటి చెప్పారండో, ప్రతి ఇనుముని బంగారం చేయదు పరుశువేది, తుప్పు లేకుండా ఉండాలి. తుప్పుడు తుప్పు గనక బాగా పట్టి ఆ నీళ్లకు బాగా ఉప్పు ఉప్పే లక్షణం ఉంటుంది ఇనుముకి, బాగా తడిచింది అనుకోండి ఇనుము ఉప్పుతుంది. ఆ ఉప్పింది ఎలా ఉంటుందంటే మనం తెచ్చిన దానికంటే లావు వస్తుంది ఇనుము. 60 mm రాడ్లు, 70 mm రాడ్లు వర్షాల్లో అలా పడేశారనుకోండి, కొంతకాలానికి తుప్పు వచ్చేసి అది ఉప్పుతుంది. మనం తెచ్చిన దానికంటే దాని సైజు పెరుగుతుంది, కానీ అది అమ్మకానికి పనికిరాదు. ఎవరు కొనరండి. ఎవరైనా మనం ఉల్లిపాయల వాడికి వేసినా దాన్ని నేలకేసి కొడతాడు ముందర, దాని తుప్పంతా రాలిపోయిన తర్వాత ఇగో ఇంత సన్న ఇది వస్తుంది మెటీరియల్, వాడు దాన్నే తీసుకుంటాడు. ఆఖరికి ఉల్లిపాయల వాడు కూడా తుప్పు తీసుకోడండి, వాడు కొట్టే తీసుకుంటాడు, ఎందుకని అది వాడికి పనికిరాదు. అలాగే ఇక్కడ కూడా మనకి అంటి ఉన్నటువంటిది మలినం, ఆ మలినము తొలగించుకోవడానికి నీకు ఇక్కడ ధర్మం గృహస్థులకే తొలగిస్తాను, సన్యాసులకే తొలగిస్తానని చెప్పలేదు. అక్కడ ఎవరు ప్రయత్నం చేస్తే, ఎవరు ఆ త్రోవలో ఉంటారో వారికి అందిస్తారు మహాత్ములు. అలాగే ఇక్కడ కూడా నాకు కావలసింది ఏమిటంటే చక్కగా ఒక ధర్మాన్ని అనుసరించి ఇంకో ధర్మాన్ని అనుసరించమని మీరు చెప్తున్నారు, కానీ నాకెందుకో ఇవన్నీ బంధాల్లాగా కనిపిస్తున్నాయి. బ్రహ్మచర్య ఆశ్రమం నుంచి గృహస్థులోకి రావాలి, ఆ పైన వానప్రస్థాదులు రావాలి, ఈ తుముకుళ్ళు చల్లం, ఎగిరెగిరి దూకుతానంటే కుదరదు. ఎందుకంటే గతంలో చేసిన వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళని అక్కడి నుంచి ప్రారంభం చేయిస్తాడు పరమాత్మ. కానీ మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళు అక్కడి నుంచి ప్రారంభం చేశారు కదా, నేను అక్కడి నుంచే ప్రారంభం చేస్తానంటే అలాంటివి కుదరవు నాయన. ముందు ఒకదాని నుంచి ఇంకో దానికి వెళ్ళాలి. ఇంద్రియాలున్నాయే, అవి అవ్వడానికి 5 కాని పెద్ద మాదక ద్రవ్యాలు అన్నాడు ఆయన. మాదక ద్రవ్యాలంటే ఏమండి? అలవాటు పడ్డటువంటి వాడిని మళ్ళీ ఆ వైపుకి ఈడుస్తాయన్నమాట. 5 పేరు చెప్పారు, కానీ అవివాహితుడిని మరీ ఇబ్బంది పెడతాయి. బ్రహ్మచారి కనపడ్డాడు అనుకోండి, అది దానికి పనే వేడుక సరదా, ఒక నేను ఆడుకోవడానికి ఒక వ్యక్తి దొరికాడని ఇంద్రియాలు మరీ ఇబ్బంది పెడతాయి. ఆ అభ్యాసం లేకపోతే వాటిని అణచడం చాలా కష్టం. అణిచే మార్గం చెప్పేదే బోధ. కాబట్టి అటువంటి గురువు దగ్గరికి చేరు, అటువంటి గురువు దగ్గరికి నేను పంపిస్తాను. ఎవరా గురువు అంటే మరి అందరినీ అంగీకరించడం లేదు ఆయన. అందుకని ఆ స్థితిలో ఎవరున్నారో వారి పేరు చెప్పారు, జనక మహారాజు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన దగ్గరికి వెళితే నీకు ఇప్పుడు ఏది శ్రేష్టమనేది ఆయన చెప్తాడు. నేను చెప్తే మా తండ్రి అనే భావన నీకు ఆ సత్యాన్ని తీసుకోవడానికి అడ్డుపడుతోంది, కాబట్టి ఆయన ద్వారా నువ్వు వింటే బాగుంటుందంటే ఈయన అనుకున్నాడు. ఏది పెనం మీద నుంచి పొయ్యి మీద పడ్డట్టుగా ఉంది నా పరిస్థితి. మా నాన్నగారే ఇంకా చాలా గొప్పగా నయం, కానీ ఈయన జనకుడున్నాడే, ఆయనకు బోడంత సంసారం. ఆయనకు భార్య ఉంది, పిల్లలున్నారు, రాజ్యం ఉంది, సేవకులున్నారు, ధనాగారం ఉంది. మరి ఇంత మంది దగ్గర ఉన్నటువంటి వారితో పరివేష్టితమైన రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న ఆయన దగ్గరికి వెళ్ళమంటున్నాడే, ఇంకా మా నాన్నగారేనయ్యం. మా నాన్నగారు ఉపాసన ద్వారా నన్ను కన్నాడు. ఆయన ఇంద్రియ జనితమైనటువంటి విషయాన్ని అనుభవిస్తూ సంసారంలో ఉన్నవాడు. ఇది ఎలా కుదురుతుంది అనే సంశయం బయలుదేరింది. కానీ తండ్రి చెప్పాడు గనక ఆయన వెళ్ళడానికి నిర్ణయం చేసుకున్నాడు. ఎలా వెళ్ళాడు, ఏం చేశాడు అనే విషయాన్ని మనం రేపటి రోజున తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు వాసుదేవ, వాసుదేవ జై సత్య.